చేస్తామంటే ఇంతకుముందు గోవిందుడిగా ఉండేవాడు, కృష్ణుడిగా ఉండేవాడు. ఆ గోవిందుడే మన అందరం అర్చన చేసుకోవడానికి వెంకటేశ్వర రూపంలో వచ్చాడు. ఈయన ఎవడో హరాయి వాడు కాదు, మనవాడే గోవిందుడు. ఆ గోవిందుడే ఈ స్వామి రూపంలో దీన్ని అర్చవతారం అంటారు. అర్చవతారం అంటే ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవడానికి, ఆ నామాన్ని స్మరించుకోవడానికి, మరించి మనం తరించడానికి వచ్చినటువంటి స్వయం భూము. ఆ పండు నేను స్వయంగా తెలుసు. అందుకే కొండ మీద కింద వాళ్ళందరూ కూడా గోవింద గోవింద గోవిందని స్మరిస్తారు. మన అందరం బాగుపడాలంటే మన మనస్సు మనం చెప్పినట్టు వినాలి. అది చెప్పినట్టు మనం వింటే తిరగదు, పాడైపోతాం. మనం చెప్పినట్టు అది వింటే మనం బాగుపడతాం, పురోగతి. అది పురోగతి, ఇది తిరగతి. అది చెప్పినట్టు మనం వింటాం అనుకోండి, అందరం పాడైపోతాం. మనం చెప్పినట్టు అది వింటాం అనుకోండి, మనకు పురోగతి. చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే మోక్షానికి వెళ్ళి. గోవిందుడు భగవద్గీతను చెప్పాడు. మనకి భగవద్గీత ప్రకరణ గ్రంథం కాదు, శాస్త్రం. స్వామి భగవద్గీతలో ఏం చెప్పారంటే, నువ్వు నీ అహంకారం చెప్పినట్టు వినకు, శాస్త్రం చెప్పినట్టు విధాన. శాస్త్రం కూడా అందరికీ అర్థం, చదివిన అర్థం. అహంకార మనస్తో చదివితే అర్థం కాదు, శుద్ధ మనస్తో చదివితే అర్థం. అందుకే మన మనస్సు మనం చెప్పినట్టు ఉంటే మనం బాగుపడతామని చెప్పుకున్నాం, అది ఎలా వింటుంది చెప్పాలి కదా. రోగం చెప్పాలి, దాని తగ్గే ఉపాయం చెప్పుకోవాలి. అది ఎలా వింటుందంటే, నీకు ఎవరో ఒక ఇష్టమైన దేవుని తీసుకోండి, కృష్ణుడు కానీ, వెంకటేశ్వరుడు కానీ, రాముడు కానీ, ఎవరో మీకు ఇష్టమైనటువంటి మీ ఫేవరెట్ గాడ్ అంటారు. కొంతమంది కులదైవం అని ఉంటుంది, తాతల కానించి ఆ దేవుని ఆరాధిస్తూ ఉంటారు. దాన్ని కులదైవం అంటారు, ఆ కులస్థులందరూ అలా ఆరాధిస్తూ ఉంటారు. అలాగే శ్రీరాముడు పూర్వీకులందరూ రంగనాథ స్వామిని ఆరాధించేవారు. ఏదో ఒక ఆ రూపాన్ని, ఏదో ఒక మీకు నచ్చినటువంటి ఒక దేవతా పురుషుని తీసుకుని ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవటం, ఆ నామాన్ని స్మరించుకోవటం. ఆ రూపాన్ని ఏం చేయాలి, మనకి ఏ దేవుడైతే ఇష్టమో దేవుడి రూపాన్ని ధ్యానం చేసుకో, నామాన్ని, ఆ దేవుడి నామాన్ని స్మరించుకోవాలి, జపించుకోవాలి. అలా జపిస్తంటే, అలా జపించగా జపించగా మీకు ఆ నామం మీద విసుగు పుడతామనుకోండి, ఆ నామాన్ని నెమ్మదిగా తగ్గించి తప్పించి రూపం మీద, రూపం మీద విసుగు పుడతామనుకోండి, దాంట్లో తప్పించి నామాన్ని పెట్టుకో. నామంలోంచి రూపం, రూపంలోంచి నామం, కానీ రూపం కంటే నామం గొప్పది. అది ఎలా చేసుకుని వెళ్తాంటే, ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవటం, నామాన్ని స్మరించుకోవటం ఇలా కనుక చేసుకుని పెడతా అంటే మనసు నెమ్మదిగా మన స్వాధీనంలోకి వచ్చేస్తాం. అక్కడ లేని గొడవలకి వెళ్ళదు, మనకు అవసరం లేని గొడవలకి వెళ్ళదు. మీ అందరికీ మీ అడ్రస్ ఏంటంటే అందరూ తర్వాత అడ్రస్ చెప్తారు. మీ అడ్రస్ ఏంటి ఉత్తరం రాస్తామంటే అడ్రస్ చెప్తారు. భగవంతుడికి కూడా అడ్రస్ ఉంది, భగవంతుడికి కూడా అడ్రస్ ఉంది. భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే మన హృదయంలోని ఆధ్యాత్మిక హృదయంలో ఉంటాడు. ఎలా ఉంటాడు, సత్యముగా ఉంటాడు, జ్ఞానముగా ఉంటాడు, ఆనందముగా ఉంటాడు. సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. ఎలా ఉంటాడు లోపల? సత్యముగా ఉంటాడు, జ్ఞానముగా ఉంటాడు, ఆనందముగా ఉంటాడు. అయితే ఈ లోపలటువంటి భగవంతుడు ఏ హృదయంలో ఉంటాడో సత్యముగా, జ్ఞానముగా, ఆనందముగా, దానికి రూపంలో మనకు లోపల రెండు హృదయాలు ఉన్నాయి. ఒకటి రక్తాన్ని పంపు చేసే భౌతిక హృదయం, రెండు ఆధ్యాత్మిక హృదయం. మన శరీరాన్ని ఎక్స్రే తీయించుకుంటే, స్కానింగ్ చేయించుకుంటే ఇది కనిపిస్తుంది. ఏది? మాంస రక్తాన్ని పంపు చేసే గుండె కనిపిస్తుంది. భగవంతుడు ఎక్కడ ఉన్నాడో ఆ గుండె కనపడు, ఆ హృదయం కనపడు. ఏం చేద్దంటే కారణం ఏంటంటే లేకపోవటం వల్ల కాదు, దానికి రూపం లేదు. లోపల రూపం అనేది ఏమో స్కానింగ్లో పడుతుంది. రూపం లేనిది స్కానింగ్ పడదు, స్కానింగ్లో పడదు, కానీ ఉన్నాడు. అది ఆ హృదయం ఉంది, అది రూపం లేకుండా ఉంది. మన గుండెని పంప్ చేసే రక్తం, రక్తాన్ని పంప్ చేస్తుంది కదా మన గుండె, అది దానికి రూపం ఉంది కాబట్టి స్కానింగ్లోది పడదు. అక్కడ ఎలా ఉన్నాడు భగవంతుడు? సత్యముగా ఉన్నాడు, జ్ఞానముగా ఉన్నాడు, ఆనందముగా ఉన్నాడు. అది మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని సాధనలు చేసినా ఆ జ్ఞానం దగ్గరికి చేరుకుంటేనే కానీ మన బుద్ధి ఆగదు. అది గుర్తుపెట్టుకో. ఇది ఇది కాదని అది అంటాం, అది కాదని ఇది అంటాం. అయితే ఈ శరీరం కాకపోతే ఇంకో శరీరం, ఆ శరీరం కాకపోతే ఇంకో శరీరం. ఇలాగా మనం మనం ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో అక్కడికి వెళ్ళే వరకు ఈ జన్మించడం మరణించడం జన్మించడం అనే ప్రవాహానికి ఆపు ఉండదు. ఎవరు అడ్డుకట్ చేయలేదు. నా ఒకవేళ ఆపు చేద్దామన్నా ఆగదు. బుద్ధికి మన బుద్ధి అని చూశారు ఆ నిజాన్ని హృదయంలో ఉన్న సత్యం తెలిసి వాళ్ళు తెలుసుకునే వరకు అది కుదిరిగా ఉండదు, నిలకడగా ఉండదు, మన ప్రయత్నం చేసినా నిలబడదు. మీరు మీకు మీరు అందరూ జ్ఞానం వస్తుంది సబ్జెక్ట్ మటుకి ఇంట్రెస్ట్ కావాలి, అనుకరణ అనుకరణ. అయితే భక్తి మార్గంలో అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు, అభివృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, అభివృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళు విలాసమైన పదార్థాలు తినకూడదు. లగ్జరీ పలావులు, ఈ మాంసం పలావులు, వెంచిపల్లి పలావులు, అట్ని విలాస వస్తువులు అంటారు, అవి తినకూడదు. విలాసమైన బట్టలు కట్టకూడదు, విలాసమైన వస్తువులు తినకూడదు, విలాసమైన బట్టలు కట్టకూడదు. మనం సామాన్యమైన బట్టలు వేసుకోవచ్చు, కానీ విలాసమైన బట్టలు కట్టితే మన మనస్సు బాహ్యముఖానికి వెళ్ళిపోదు. ఇంకా తిండి మీద బట్ట మీద ఆగిపోదు. బాహ్య సమాధి లోపల సమాధి, సమాధి వారి పెద్దలు ఎవరైనా తెలిస్తే వారి సమాధి స్థితి పొందారంటే రామకృష్ణ పరమహంస గారు సమాధి స్థితికి వెళ్ళారని చెప్తారు. అంటే సమాధి స్థితికి వెళ్ళిన వాడికి కానీ హృదయంలో సత్యం తెలియదు. ఎవడైతే సమాధి స్థితిలోకి వెళ్ళాడో అంటే ఆ హృదయంలోకి వెళ్ళి అక్కడ ఉండగలిగాడో ఆ వాడికి నిజం తెలుస్తుంది. కానీ మిగతా వాడికి ఎవరికి పాండిత్యం ఉన్నా తెలియదు, ధనం ఉన్నా తెలియదు. ఎవడైతే వాళ్ళ ఇంద్రియాలని, వాళ్ళ మనస్సుని, వాళ్ళ బుద్ధికి బుద్ధిని భగవంతుని పాదాలకు ఎవరైతే అర్పించారో వాళ్ళకి నిజం తెలుసు. వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళు గోస్వాములు అంటారు. ఇంకా వాళ్ళ ఇంద్రియాలు, వాళ్ళ మనస్సు, బుద్ధి కూడా భగవంతుని సొత్తి, స్వామి సొత్తి. అలాగే అర్పించుకుంటారు, వాళ్ళ మనస్సును కూడా అర్పించుకుంటారు. అంచేత భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నా రూపాన్ని ధ్యానం చేసుకుని నా నామాన్ని స్మరించుకోండి. అయితే నీ శరీరాలు లాంటివి కాదు నాకు, నీ శరీరాలు మీరు చేసే కర్మలు లాంటివి కాదు నేను చేసే కర్మలు. నా శరీరం ప్రకృతికి సంబంధించింది కాదు, నీ శరీరం ప్రకృతికి సంబంధించింది. మీ బుద్ధి ప్రకృతి సంబంధించి, నేను చేసే కర్మ, నేను చేసే పనులు ప్రకృతికి సంబంధించినవి కాదు, ప్రకృతికి అసలు అప్రాకృత కర్మ, అప్రాకృత శరీరం. ఈ ప్రకృతిలో ఉన్నట్టు కల్పించిన వాడు శరీరాలు ప్రకృతికి సంబంధించినవి కాదు, ప్రకృతికి సంబంధించినవి కాదు ఆ శరీరం, అప్రాకృత శరీరం, అప్రాకృత కర్మ. అంటే వాళ్ళు వాళ్ళు లోకం, లోక సంగ్రహం కోసం, లోక కళ్యాణం కోసం చేసే ప్రతి పని కానీ వాళ్ళ కోసం చేసుకునే పని ఒకటి ఉండదు. రాముడు అవతారం, కృష్ణుడు అవతారం, అట్లా మనం మన కోసం తప్పించి ఇతరుల కోసం ఏమి చెయ్యం. అవతార పురుషుడు ఇతరుల కోసం కానీ తన సొంతంగా చేసుకోవడానికి ఏమి ఉండదు, ఇంకా అన్నీ తానై ఉన్నాడు. అన్నీ తానైన ఉన్నాడు కాబట్టి అంతా అయింది, అంతా తానై ఉన్నాడు. అంచేత ఏదైనా పని చేస్తే లోక కళ్యాణం కోసం. ఆ శరీరం కూడా ఎందుకంటే లోక కళ్యాణం కోసం, కర్మ లోక కళ్యాణం కోసం, శరీరం లోక కళ్యాణం కోసం. అంచేత మీరు భగవంతుని చేసే ఆ కర్మ, భగవంతుని చేసే లీల, ఆ భగవంతుడి యొక్క ఆ సౌందర్యం, ఇది మీరు అర్థం చేసుకున్న పునర్జన్మలోంచి విడుదల పొందుతారని భగవద్గీతలో గోలు. నా కర్మ, నా శరీరం, నా పుట్టుక, నేను ఎంపిక పుట్టాను, ఏ కర్మ చేస్తున్నాను, ఈ శరీరం గురించి, ఈ శరీరం నా శరీరం పుట్టుక గురించి, నా శరీరం ఏ కర్మ చేస్తుంది, ఆ కర్మ గురించి ఈ అర్థం చేసుకున్నా మీకు మోక్షం. అంటే మన శరీరాలు లాంటివి కాదు వాళ్ళు, వారి శరీరాలు మన శరీరాలు లాంటివి కాదు. అయితే ఈ సంసారం అనేది పెద్ద ఫారెస్ట్, అడివి, ఊబి, బురద. ఈ బురదలోంచి రావటం చిన్న విషయం కాదు. ఎక్కడో మామూలుగా అడిమిడి ఉంటేనే మనం బయటికి రాలేం. ఎందుకు అరుణాచలం కొండ మీదకి వెళ్ళి దారి తిరిగి వచ్చేప్పుడు దారి తప్పిపోతే కింద ఎవరక్కడ చూపించకపోతే కిందకు రాలేం. ఇదంతా పెద్ద అడివి, సంసారం అనేది పెద్ద అడివి. అది బురదలు అంటారు. అది ఏంటది బురద? ఇప్పుడు నీ బుద్ధి ఎక్కడ ఉంది? నీ ఇంద్రియాలు ఎక్కడ ఉన్నాయి? బురదలు ఉన్నాయి. మన బుద్ధి ఎక్కడ ఉంది? బురదలో ఉంది. మన ఇంద్రియాలు ఎక్కడ ఉన్నాయి? బురదలోంచి. ఈ బురదలోంచి మనం బయటికి రావాలంటే దైవ సహాయం లేకుండా, గురువు సహాయం లేకుండా రాదు. ఇది పెద్ద బురద. ఇంద్రియాలోంచి బయటికి రావాలంటే ఆ గురువు సహాయం, ఈశ్వరుడు సహాయం, నారాయణుడు యొక్క ఆ దయ రాకపోతే బురదలోంచి బయటికి రాలేదు. మోహం పెట్టేస్తుంది. లోకం మీద లోకం అనేక ఆకర్షణ ఉంటుంది. మన బుద్ధి ఏం చేస్తుందంటే ఏదో మోహంలో పడుతుంది. ఈ శాస్త్రంలో ఏం చెప్తారంటే మన శరీరాలు మారుతున్నాయి కానీ అంతఃకరణం పూర్వానికి వస్తుంది. మన మనస్సు, బుద్ధి, అహంకారం కలిపితే అంతఃకరణం అంటారు. ఈ మూడు కలిపితే అంతఃకరణం, ఇది లోపల ఉంటుంది. అది అందులో ఏముంటాయి? జాగ్రత్తగా వినండి మీరు. అందులో వాసనలు ఉంటాయి, మన కోరికలు ఉంటాయి, జన్మాంతరానికి వచ్చే సంస్కారాలు ఉంటాయి. దానికి ఏ వాసన ఉందో ఆ వాసన బట్టి మనం నడవమంటుంది. మీకు అర్థం అవుతుంది. అది నడవమని చెబుతుంది, శాస్త్రాన్ని ఒప్పుకోవద్దని చెబుతుంది, భగవంతుడి మాట నమ్మకు, నా మాట నమ్మని చెబుతుంది. అలా ఎందుకు చెబుతుంది అంటే దానికి కొన్ని జన్మల నుంచి అది అలవాటు పడిపోయింది. అంచేత ఈ భగవంతుడు లేడు, మనకి అంత భగవంతుడు లేడని చెప్తే కొంతమందికి ఇష్టంగానే ఉంటుంది. ఇది మనం ఇష్టం వచ్చినట్టు దంతులు ఇష్టం. ఈ అంతఃకరణ ఏం చేస్తుంది? నేను చెప్పినట్టే చెయ్యి, నేను చెప్పినట్టే అనే అలవాట్లు ఉంటాయి కదండి. వాసనలు ఉంటాయి, ఆ వాసనలు తిని బయటికి తిని నేను చెప్పినట్టు చేయని బయటికి తింటేస్తే అప్పుడు అంతఃకరణాన్ని మనం ఆలోచించి గీతలు అక్కడ ఏం చెప్పాడంటే ఈ శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో. భగవంతుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను బట్టి నువ్వు నడుచుకో, కానీ ఈ అహంకార మనసు చెప్పినట్టు నడుచుకో. ఇది ముందు సాధన. మీరు సాధన చేసి బాగుపడాలంటే ఇది అర్థం చేసుకోవాలి. మనకేదండి ఎంత డబ్బున్నా శ్రీకృష్ణ చైతన్యను కృష్ణ భక్తులు ఉండవాడు పూర్వం. ఈ ప్రాపంచిక గౌరవాలు, ఈ ప్రాపంచిక గొప్పలు ఇవన్నీ పంది పెంటతో సమానం. ఈ ఊరేగింపులు, ఈ గొప్పలు కీర్తి, మన లోకంలో అందరి చేత గౌరవింపబడాలి, లోకంలో పేరు తెచ్చుకోవాలి, ఈ గొడవలని ఎందుకంటే పంది పెంట మెరుగన్నాడు కృష్ణుడు. ఈ రకమైన మనుషులకి అంతర్ముఖం రాదు. ఈ రకమైన మనుషులకి యుగం లేదు, పరం లేదు, లోపల సమాధి లేదు, బయట సమాధి లేదు అన్నాడు కృష్ణుడు. లోపల సమాధి లేదు, బయట సమాధి లేదు, యుగం లేదు, పరం లేదు. ఎందుకు లోపల సమాధి బయట సమాధి అంటే, బయట సమాధి అంటే లోకం ఎప్పుడు నూటికి నిలిపాలు మంచిగా ఉండదు, నూటికి నిలిపాలు చెడ్డగా ఉండదు. మనకి ఇష్టమైన సంఘటన జరిగితే ఇష్టమైన సంఘటన కూడా జరుగుతుంది, ఇష్టమైన సంఘటన కూడా జరుగుతాయంటే లోకం. లోకం అంటే రకరకాలుగా ఉంటుంది, కుక్కతోక అంటుంది లోకం. లోకం అంటే నువ్వు ఏం చేయాలి? లోకంలో జరిగే సంఘటనలు నీకు ఇష్టం లేకపోతే జరిగినా నువ్వు అలా చూస్తున్నప్పటికీ నీ లోపల నుంచి ప్రతిస్పందన రాకూడదు, రియాక్షన్ రాకూడదు. అలా జరగవలసింది జరిగింది. లోపల నుంచి ఉద్రేకం రాకూడదు. మీకు ఇష్టమైన సంఘటన జరిగిందనుకో, లోపల నుంచి ఉద్రేకం రాకూడదు, రియాక్షన్ రాకూడదు. అంటే యాక్షన్ ఉండాలి కానీ రియాక్షన్ ఉండాలి. లోపల నుంచి ప్రతిస్పందన రాకూడదు, అది బయట సమాధి. అది ఏమిటది? ఇప్పుడు మనుషులు చూడండి, రకరకాలుగా ఉంటారు, రకరకాలుగా మాట్లాడతారు, రకరకాల వేషాలు. మీకు అర్థమవుతుంది ఏంటి వాళ్ళు ఎలా ఉన్నారో మనకు కనిపించిన రకరకాలుగా ఉంటారు కదా. మనుషులు చూసి కానీ, వస్తువులు చూసి కానీ, లోకంలో జరిగిన సంఘటనలు చూసి కానీ నీకు ఉద్రేకం రాకూడదు, అది బయట సమాధి. లోపల సమాధి అంటే ఎవరికైతే దేహంతో మనస్సుతోటి ఎవరికైతే తాదాత్యం లేదో, దేహంతో మనస్సుతోటి ఎవరైతే విడిపోయాడో, అంటే జీవాహంకారం దేహాభిమానం, మనస్సు మీద అభిమానం, ఈ రెండు అభిమానాలు విడిచిపెట్టిన వాడికి లోపల సమాధి వస్తుంది. ఏమొస్తున్న వాడికి బయట సుఖం, లోపల సుఖం. అయితే మనస్సు నీకు ఎప్పుడు అంతర్ముఖమవుతుంది? లోకం యొక్క తీర్చి కోసం, లోకం లేదు గొప్పలు సంపాదించామని అలా ఉంటే కాదు. లోకం యొక్క కీర్తి కోసం కాదు. నువ్వు ఏదైనా పని చేస్తే భగవంతుడి ప్రీత్యర్థం చెయ్యాలి, కానీ నీ మనస్సును సంతృప్తిపరచుకోవడానికి చేసుకో. ఈ ప్రకృతి గుణాన్ని సంతృప్తిపరచడానికి ఆ పని చేయకూడదు. భగవంతుడి ప్రీత్యర్థం పనిచేయాలి. భగవంతుడి ప్రీత్యర్థం పనిచేస్తే ఆయన తాడుకి దయ వస్తుంది, నీకు నీకు మొక్కం. అప్పటివరకు ఈ ప్రయాణం ఆగదు. ఏ ప్రయాణం? చనిపోవటం, పుట్టడం, పుట్టడం, చనిపోవటం, ఈ ప్రయాణం ఆగదు. అయితే స్వామివారు, గోవింద స్వామివారు నారాయణుడు, నారాయణుడు గోవింద ఏం చెప్పినా చమత్కారంగా ఉంటుంది. భారతం అర్థం వాళ్ళంటే దిక్కుతు ఉండాలి, భాగవతం అర్థం వాళ్ళంటే భక్తి ఉండాలంట. నీకు అర్థమవుతుంది? భారతం అర్థం అవ్వాలంటే నీకు యుక్తి ఉండాలి, భాగవతం అర్థం అవ్వాలంటే యుక్తి కది భక్తి ఉండాలి. దీనికి భక్తి ఉండాలి, దానికి యుక్తి ఉండాలి. గోవిందుడు ఆడి పొద్దునేది చిన్నప్పుడు వేపరుడు, అదే బృందావనం వెళ్ళకముందు మొదట్లో వచ్చాడు, తన వేపరులు వచ్చాడు కదా, అక్కడ కొంతకాలం ఉన్నాడు కదా. పొద్దునేది ఒకరింటికి వెళ్ళి ఆవుతో నిప్పేసేవాడు, అవి పాలు తాగేసి అందరి ఇంటికి వెళ్ళి ఒక పని చేసేవాడు, ఒకటి ఇంటికి వెళ్ళి అనపస్తే లేచేవాడు. పొద్దున్న తెల్లవారు నాలుగున్నర 5 టైంకి ఇంకోటి ఇంటికి వెళ్ళి ఆవుదోడిని ఎత్తించాడు. అంటే ఆవుదోడిని ఎందుకు ఇచ్చేవాడంటే, ఎవళ్ళైతే 10 మంది ఆవుదోడకి కొంచెం చేపలు వచ్చేటప్పటికి ఆ చేపలు రానిచ్చి మిగతా పాలని ఆవిడ పుచ్చుకుని ఆ దోడ గడిచిపెట్టి ఆవిడ కొంపలో చూసుకుని ఏదో దోడని విడిచిపెట్టేసి కొంతమంది ఉన్నదంటే ఆళ్ళే తినేస్తారు. కానీ ఎన్న పోసిపెట్టరు, ఎంత మధ్యకు ఉన్న పక్కోడికి పోయారు, పాలు కూడా పోయారు, ఆడ పట్టుకే సరిపోయింది. ఆళ్ళ ఇంటికి వెళ్ళి ఎన్న పోసి తినేవాడు. ఒకసారి ఎన్న పోసుకో, ఒకసారి ఎన్న పోసి ఒకటి ఇంటికి వెళ్ళి ఎన్న పోసుకోకుండా చేయి పెట్టాడు. ఆవిడకి మెరుకు వచ్చింది. ఏ అబ్బాయి ఎవరు నువ్వు మా ఇంటికి వచ్చావంటే, మా ఇంటికి వచ్చావంటే నువ్వు మా ఇంటికి పొద్దున్న వచ్చి ఎనపోసి దొంగతనం చేయడానికి వచ్చి దొంగతనాలను నేర్చుకున్నావు నువ్వు, ఎనపోసి దొంగతనం చేయడానికి వచ్చావు నువ్వు, ఏంటి కొండలో చేయొచ్చు ఎదుగుతానంటున్నాడు. నువ్వు ఎవరు తాలూకు అన్నాడు. నేను బలరాముడు గారి తమ్ముడు అన్నాడు. ఏమన్నాడు, బలరాముడు గారి తమ్ముడు అన్నాడు. మరి మా ఇంటికి ఇంత ఎరువు రాకుండా అంత చీకట్లు మా ఇంటికి రావాల్సిన అవసరం ఏంటలేదు. ఇది మా ఇల్లు తెలియకు వచ్చేసాను, మా ఇల్లు మీ ఇల్లు అయితే నేను రాకపోతే మా ఇల్లు అని తెలుసుకుని లోపలికి వచ్చేసాను. అంటే కృష్ణుడు నీళ్ళు ఎలా ఉంటాయో చెప్తున్నాను, ఇది మీ ఇల్లు అనుకోలేదు, మా ఇల్లు అనే లోపలికి వచ్చేసావు. వచ్చావనుకో ఆ ఎండ పోసుకుంటూ చెయ్యట్టు ఎదుగుతానంటున్నాడు. మా ఆవుదోడ పారిపోయింది, ఆవుదోడ కోసం వెతుకుతున్నా అన్నాడు. మా ఆవుదోడ పారిపోయింది, మా మీ ఎన్న పో ఇక్కడ ఏమో తెల్లగా ఉంది, మా ఆవుదోడ కూడా తెల్లగా ఉంటుంది, ఎన్న పోసి కూడా తెల్లగా ఉంటుంది, ఈ తెలుపు చూసుకున్న కాదు మా ఆవుదోడ వచ్చి కొండలో దూరింది అని వెతుకుతున్నా అన్నాడు. మొత్తం ఏం చేశారంట, అసలు ఎవరికి ఏమి పెట్టినోళ్ళు ఇంటికి ఎన్న పోసి అంటే పెట్టడం ఎవరికి ఏ బలహీనత ఉందో ఆ బలహీనత పోగొట్టడానికి ఆ కొంపల్లో ఉండేవాడు. ఒకడు వాడు దొంగ అంటున్నాడు, ఇంకోడు ఇంకోటి అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు. మీ ఇంటికి మీకు మీ ఇంటికి నేను ఎందుకు వస్తున్నానంటే మీకు ఆనందం కలగజేయడానికి వస్తున్నానని మీకు తెలియటాలి. వాడే ఎన్న పోసి ఎన్న పోసి ఒకటి ఇంటికి వెళ్తే దొంగ అంటున్నాడు, ఇంకోటి వచ్చేమో మా అమ్మతో రోజు నేరాలు చెప్తున్నాడు, మా ఆవుతో విడిచిపెట్టేశాడని నేరాలు చెప్తున్నాడు. మీ ఇంటికి ఎందుకు వచ్చాయంటే మీరు ఎనపోసి తింటానికి కాదు, మీరు ఆనందం కలగలుగుతారు, అది మీ గ్రహించలేదు. ఆ స్వామి వారు ఏం చెప్పారంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, కాగితం మీద రాసుకోండి. ఈ లోకం అంటే భగవంతుడు, భగవంతుడు ఇప్పుడు తాళ్ళు పాము ఎలా కనిపిస్తుందో మనకి పరాగ్గా చూస్తే తాళ్ళు పాము ఎలా కనిపిస్తుందో భగవంతుడు అని సృష్టి అంతా కనిపిస్తుంది. భగవంతుడు అని ఈ సృష్టి అంతా భగవంతుడు అని కనిపిస్తాడు. అయితే జ్ఞానికి లోకం లేదు, అజ్ఞానికి దేవుడు లేదు. జ్ఞానికి లోకం లేదు, తెలుసుకున్నవాడికి లోకం లేదు, తెలియని వాడికి లోకం ఉంది, దేవుడు లేదు. తెలుసున్న వాడికి దేవుడు ఉన్నాడు కానీ అసలు లోకం లేదు. ఎవరికి స్వరూపం తెలిసిన వాడికి, స్వరూపం తెలియని వాడికి లోకం ఉంది కానీ దేవుడు లేదు. తాడు కల్పించేవాడికి పాము లేదు, పాము కల్పించిన వాడికి తాడు లేదు. ఇంతకీ మీరు గ్రహించవలసిన లోకంలో అనేక ఆకర్షణ ఉన్నాయి. ఏదో ఆకర్షణకి మన మనసు బయట, ఇంద్రియాలు ఏం చేస్తాయంటే మనసును బయటకు లాక్తాడు, ఏదో ఆకర్షణలోకి లాక్తాడుతాడు. అది ఏదో కాంక్ష, కీర్తి కాంక్ష, మరొక కాంక్ష, మరొక కాంక్ష. స్వామివారు ఏం చెప్పారంటే, వస్తువుల పట్ల కాను కానీ మనుషుల పట్ల కాను, కాబట్టి సంఘటనల పట్ల కాను ఎక్కువ ఆసక్తి మమత, ఆసక్తి పెట్టుకోవద్దు మమత పెట్టుకోవద్దు. స్వామి ఏదో మన పని మనం చేసుకుంటే వెళ్ళాలి. దీని ఫలితం ఎప్పుడు వస్తుందో కనిపెట్టుకుండకూడదు. ఇంకా అర్థమవుతుంది, ఆ చేసి పని కూడా ఆసక్తి రాకుండా చేయాలి. వాడికి మానసిక ఆరోగ్యం బాగుంటుంది, శారీరక ఆరోగ్యం బాగుంటుంది, రక్తపోటు కాదు, రెండు ఉండకూడదు. మమత ఉండకూడదు, ఆసక్తి ఉండకూడదు. మన చేతిలో పని చేసుకుంటూ వెళ్తాం, కానీ ఫలితం ఎప్పుడు వస్తుంది, ఫలితం ఎప్పుడు వస్తున్నారో ఎదురు చూడకూడదు. వస్తుంది రాదు, వస్తుంది కాదు మనకు సంబంధం లేని విషయం. మనకి ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి పని చేస్తాం, డబ్బు ఖర్చు పెట్టి ఏమో దాని పరిణామం ఎలా ఉంటుందో చెప్పు. మనకు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. ఎలక్షన్లో కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళు, ఒక అందరూ నెగ్గరు కదా, ఒక నెగ్గుతున్నారు, ఒక ఓడిపోతున్నారు. వీడి ఖర్చు పెడతాడు, వాడి ఖర్చు పెడతాడు, కానీ పరిణామం మనం చెప్పలేం. సామెతో ఉండి దావాన్ని ఎగ్గినవాడు ఇంటికాడు ఏడుస్తాడు, ఓడిపోయినాడు కోట్లని ఏడిచేస్తాడు. సామెత ఏంటంటే దావాన్ని ఎగ్గినవాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు, అంటే నెగ్గినవాడు కూడా చాలా డబ్బు అయిపోతుంది, ఓడిపోయినాడు ఏడుపు కట్టుకుని కోట్లు ఏడ్చేస్తాడు. నెగ్గినవాడు ఇంటికాడు ఏడుస్తాడు, ఓడిపోయినా అక్కడ ఏడుస్తాడు, కోర్టులు ఏడుస్తాడు. సుప్రీంకోర్టులో కొంతమంది పేరులో ఒక గంట మాట్లాడేందుకు 100,000 రూపాయలు పుచ్చుకుంటారు. ఒక గంటకి 100,000, 3 గంటలు మాట్లాడడానికి కూడా 3.5 లక్షలు ఇచ్చేవాడుస్తున్నారు. రోజులు లెక్క కాదు, గంటలు లెక్క. ఇంతకీ భగవంతుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్క వాటిలో ఈ సంస్కారాలు వాసనలు మన మనస్సు ఇంద్రియాల ద్వారా బయటకు దాక్కుపోతాయి. లోకంలో రకరకాల ఆకర్షణలు ఉంటాయి, రకరకాల ఆకర్షణ, ఏదో ఆకర్షణలో వీడేది పడిపోతాడు. స్వామివారు, గోవింద స్వామి వారు, వాసుదేవ స్వామి వారు, కేశవ, అచ్యుత, అనంత, గోవింద, కేశవ, వాసుదేవ స్వామివారు ఏమంటున్నారంటే, నీ హృదయంలో నేనున్నాను, నీ హృదయంలో నేనున్నాను. ఎలా ఉన్నాను? ఆనందముగా ఉన్నాను, ఉన్నానని చెప్తున్నాడు. ఎలా ఉన్నానో చెప్తున్నాడు. ఎలా ఉన్నాను? ఆనందముగా ఉన్నాను, సత్యముగా ఉన్నాను. ఈ దేహం లాంటిది, మనస్సు లాంటిది కాదు, సత్యముగా ఉన్నాను. సత్యముగా ఉన్నాను, స్వచ్ఛముగా ఉన్నాను, సత్యముగా ఉన్నాను, స్వచ్ఛముగా ఉన్నాను, అంతర్యామిగా ఉన్నాను. ఎలా ఉన్నాను? అంతర్యామిగా ఉన్నాను. అంతర్యామి ఎలా ఉన్నాడు? సత్యముగా ఉన్నాడు, స్వచ్ఛముగా ఉన్నాడు, జ్ఞానముగా ఉన్నాడు, ఆనందముగా ఉన్నాడు. ఆ హృదయంలో ఆనందం నీకు దొరకలేదనుకో, ప్రతి జన్మలో కూడా ఏదో ఆకర్షణ నువ్వు పడిపోవటం తప్పదని చెప్పాడు. ఇప్పుడు కొండకి 10 చిల్లులు అక్కడ, ఒక చిల్లు కాదు, లోపల లోపల నీరంతా లాగుతుంది. అలాగే ఏదో ఒక బలహీనత నీకు ఉంటే ఆ బలహీనత నీ మనస్సును లాక్ చేయపోతుంది. ఎంతకాలం లాక్ చేస్తుంది? అది లాక్కిపోతాడు. నీ హృదయంలో ఎలా ఉన్నాను? ఆనందముగా ఉన్నాడు. ఈ ఆనందదలకు వచ్చాక నీ మనసు అక్కడ లైవ్ అయిపోతుంది. ఇంకా ఏ ఆకర్షణని బయటికి ఒకవేళ తీసుకెళ్దామన్నా, ఏదో ఒక ఆకర్షణ, ఈ ఆనందం బయటికి వెళ్ళినావు. అంటే పచ్చగడ్డి తినే దూడకి మీరు ఒట్టిగడ్డి వేస్తే పక్కన తినదండి. అలాగే మనసు ఆనందంలో కూరికిపోయాక ఎన్ని ఆకర్షణలు బయటికి వెళ్ళదు. ఆనందం ఎవరికి దొరుకుతుంది? ఎవడైతే భగవంతుడే చదువు అనుకుంటున్నాడో, ఎవడైతే భగవంతుడే ధనం అనుకుంటున్నాడో, ఎవడైతే భగవంతుడే ప్రాణం అనుకుంటున్నాడో, ఎవడైతే భగవంతుడి శరీరం అనుకుంటున్నాడు, ఎవడైతే భగవంతుడి నా సర్వస్వం అనుకుంటున్నాడు, నాదంటూ లేదు అంతా భగవంతుడిదని ఎవడనుకుంటున్నాడు, వాడికి ఆనందం దొరుకుతుంది. చాలు దొరకదు. ధనం దేవుడు, చదువు దేవుడు, ప్రాణం దేవుడు, గౌరవం దేవుడు, ఆస్తి దేవుడు, అన్నీ సర్వస్వం దేవుడే. సర్వస్వం గోవిందుడే. సర్వస్వం గోవిందుడే. వాడు నీ లోపలే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆనందముగా ఉన్నాడు. నేను ఎవడను? నేను ఎవడను? ఒక వస్తువు ప్రపంచంతో వ్యాపించింది, మొత్తం సృష్టి అంతా వ్యాపించు, ఈ లోకంలో కాదు, పరలోకంలో కాదు, అన్ని లోకాల్లోనే ఒక వస్తువు వ్యాపించింది. దాన్ని మనం పరబ్రహ్మము అంట. దానిలోనే పరబ్రహ్మం అంట. ఆ బ్రాహ్మీ స్థితి మేము పొందే వరకు మీరు మాకు సన్మానాలు చేయకూడదు. మాకు శాల్యాలు కప్పుతున్నారు ఎందుకు? మాకు ఆ బ్రాహ్మీ స్థితి పొందాలి మాకు. అప్పుడు మీరు ఏదైనా శాల్యాలు కప్పినా దానికి అర్హులు ఉన్నాను. ఆ బ్రహ్మం ఎలా ఉంది? అంతటా వ్యాపించు, అంతటా వ్యాపించు అనుకోలేదు మన వర్గం లోపల. అంతటా వ్యాపించింది మన వర్గంలో కూడా ఉన్నాడు వాడు. అంతటా వ్యాపించిన వాడే ఇక్కడ కూడా ఉన్నాడు. ఎక్కడ? మన వర్గంలో కూడా ఉన్నాడు. అంతటా వ్యాపించిన బ్రహ్మమే మన వర్గంలో ఉన్నవాడు ఏమంటారు? అంతర్యామి అంటారు. ఏమంటారు? అంతర్యామి. అంతర్యాపించిన వస్తువు బ్రహ్మమే. ఆ బ్రహ్మం ఎక్కడుంది? మన హృదయంలో కూడా ఉంది. దాన్ని ఏమంటారు? అంతర్యామి. అంతర్యామి లోపల ఉన్నాడు కాబట్టి అది నేను 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 అంటున్నాడు. ఏమంటే అది లేదనుకోండి, లోపల ఇంక నేనని వాళ్ళు లేదు. నేను నేను లోపల నీకు ఎవడో లేడనుకో, ఇంకా నేననే ఆ నేననే ఆహా నేనా నేనా లోపల ఎవడంటున్నాడంటే అంతర్యామి అంటున్నాడు. నేను 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 ఆ నేను దగ్గరికి వెళ్ళే వరకు మనకు మోక్షం. అదే గోవిందుడు. నేను 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 ఆ నేను గోవిందుడు చెప్పే నేను దేహానికి పరిమితుడు కాదు, మనస్సుకి పరిమితుడు కాదు, జీవుడికి పరిమితులు కాదు, పరిసరాలకు పరిమితులు కాదు, ఈ కులాలకి మతాలకి జాతులకి పరిమితులు కాదు. నీకు అర్థమవుతుంది? వాడే నేను నేను అంటే ఆయన తెలుసుకోబడి మీకు ఇంక గతి లేదు, ఇంకో గతి లేదు. నేను అంటున్నాడు పాప వాడు అని మనం పట్టి లోపల స్ఫురణ వస్తుంది కదా. ఏమని వస్తుంది? నేను 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 లోపల ఏదో స్ఫురణ వస్తుంది కదా. ఆ స్ఫురణ వచ్చాక ఆ స్ఫురణలోంచి దేహగతమైన నేను వస్తాను. అసలు అది అక్కడ నుంచి వస్తుంది. ఈ దేహగతమైన నేడ దాని నీడ, దేని నీడ? ఆ గోవిందుడి యొక్క నీడది. కానీ దాని ప్రతిబింబం, బిమ్మం ఉంటే ప్రతిబింబం ఉంటుంది, కానీ బిమ్మం లేకపోతే ప్రతిబింబం ఉండదు. ఆ ప్రతిబింబం ఏం చేస్తాను, నీడ ఏం చేస్తాను మన దేహానికి మనస్సుకి పరిమితి. మీరు డబ్బు సంపాదించుకుంటున్నాం, ఎవరి కోసం సంపాదిస్తున్నాం, ఎందుకు సంపాదిస్తున్నాం? బాగా కాలేజీలు చదువుకుని డిగ్రీలు పుచ్చుకుంటున్నాం, ఎవరి కోసం చదువుకుంటున్నాం, ఎందుకు చదువుకుంటున్నాం? నాకు గౌరవం కావాలి, గౌరవం కావాలని ఎలక్షన్లో నిలబడుతున్నాం, అధికారాలు సంపాదించుకుంటున్నాం. ఎవరి కోసం అధికారాలు, ఎవరి కోసం ఎలక్షన్? యాన్ని ఆ గోవిందుడి తాలూకు నీడ తాలూకు నేను. మీకు అర్థమవుతుందా? ఆ నీడ ఎప్పుడు పోతుంది? అర్థం పగిలిపోతే, అర్థం పగిలిపోతే నీడ పోతుంది. ఇక్కడ మనకు సైతాన్ మన మనస్సు, ఆ మనసు ఆ గోవిందుడే మనస్సులో ప్రతిబింబించి నీడగా వస్తున్నాడు. మీకు అర్థమవుతుంది? మనస్సు పగిలిపోయింది అనుకోండి, నేను అర్థం పగిలిపోతే ప్రతిబింబం లేదు. ఈ మనస్సు పగిలిపోతే మీకు అర్థమవుతుంది, దొంగనలేదు. ఆ దొంగలకి అస్తిత్వం లేదు. అప్పుడు ఇప్పుడు మనం డబ్బు సంపాదించి ఎవరి కోసం సంపాదిస్తున్నాం అనుకున్నా ఈ మాయనే మిథ్యాయన. శరీరం ఎంత మిథ్యో, మనస్సు ఎంత మిథ్యపు నేను చెప్పి నేను కూడా ఆ నీడ నేను షాడో ఆయ్ ఫాల్స్ ఆయ్ బాడీ బాగుండాయి. అది మనం ఏ పని చేసినా దానికోసం చేసి దాన్ని సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తే వీడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏ గోవిందుల్లోంచి వస్తున్నాడు వాడిని వదిలేసి అంటే అసలు వదిలేసామని నేను పట్టుకున్నాం. అసలు వదిలేసాం, ఎవరిని పట్టుకున్నాం, నువ్వు నేను పట్టుకుంటున్నాం. లోకం కూడా సృష్టి అని భగవంతుడు యొక్క షాడో అంతే. ఆ గోవిందుడు నేనున్నాడు చూసాడు లోపలాడు అంతర్యాముగా ఉన్నాడు కదా, అది అంతటా ఉన్నాడు. అది ఎలా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. వాడికి చావు పుట్టుకలతో సంబంధం లేదు, వాడికి దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు. నీకు అర్థం, వాడు చావు పుట్టుకలతో సంబంధం లేదు, వాడు అంతటా ఉన్నాడు. మన హృదయంలో కూడా ఉన్నాడు. ఎలా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. ఉన్నాడు ఎలా ఉన్నాడు, ఉన్నాడు ఎలా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, ఆనందముగా ఉన్నాడు, జ్ఞానముగా ఉన్నాడు, స్వచ్ఛముగా ఉన్నాడు, స్వచ్ఛముగా ఉన్నాడు. పైగా వాడు ఏమంటున్నాడు, నేను నేను నేను. వీళ్ళు దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటారు, అక్కడ ఉన్నాడు వాళ్ళకి. ఆ దేవుడు లేడని చెప్పేవాడు కూడా నేను, ఆ నేను, ఆ నేను అంటాడు. ఆ నేనేంటో తెలిస్తే దేవుడు కూడా తెలుస్తాడు. ఆ నేనేంటో తెలిస్తే దేవుడు కూడా తెలుస్తాడు. ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి, భగవంతుడు లేడని ఎవరంటే మనం లేవని చెప్పరు. ఆత్మ లేదంటే మనం లేదని చెప్పటం. ఆత్మ లేదంటే ఎవడని ఆత్మ లేదంటాడనుకోండి, అంటే మనం లేదని చెప్పటం. ఆత్మ ఎవరు, మనమే. అంటే మన గురించి మనం తెలియకపోవటం వల్ల లేదనుకుంటున్నాం. ఆత్మ లేదు లేదని ఎందుకంటున్నామంటే తెలుసుంది కాదు, ఆ ఆత్మ గురించి మనకు తెలియదు, తెలియకపోవటం లేదనుకుంటున్నాం. నీకు తెలుసున్నా తెలియకపోయినా ఉన్నది ఎలా పోతుందన్నాడు గురువు. ఉన్నది ఏదో ఉంది, ఉన్నది ఏదో సత్పదార్థం ఉంది. నీకు తెలియతే నీకు తెలియనంత మాత్రం ఉన్నది ఎక్కడికి పోతుంది. అలాగే నీకు లేనిది ఎక్కడి నుంచి వస్తుంది, ఉన్నది పోదు లేనిది రాదు, ఉన్నది పోదు లేనిది రాదు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, లేనిదే మాయ, లేనిదే మాయ. నువ్వు ఈశ్వరుడి పాదాలను, ఈశ్వరుడి పాదాలను ఆశ్రయించి ఆ లేని దాంట్లోంచి నువ్వు విడుదల పొందితే, లేని దగ్గర నువ్వు కాని దాంట్లోంచి విడుదల పొందితే. గోవింద టీచింగ్ చూడండి, నువ్వు నీలోంచి నువ్వు ఏర్పడలేవు, నువ్వు కాని దాంట్లోంచి ఏర్పడగలవు. నువ్వు ఆత్మవు, నీలోంచి నువ్వు ఎలా ఏర్పడతావు, నువ్వు నువ్వు కాని దాంట్లోంచి నువ్వు కానిదంటే అనాత్మ, అనాత్మలోంచి దేహము, మనస్సు, బుద్ధి, ఇంద్రియముడు, ఇలా నువ్వు కాని, ఇవన్నీ నువ్వు కాని, ఇవన్నీ నువ్వు కాని, ఇవన్నీ వీటితో ఏర్పడితే అప్పుడు లోపల నువ్వు గోవింది నీకు స్వరూపంగా వైకుంఠవా సార్. ఒరే వైకుంఠుడా, 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 నారాయణుడా, గోవిందుడా, వాడి వైకుంఠం లేడు ఇక్కడ ఉన్నాడు. నేను 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 అంటున్నాడు. ఆ వైకుంఠంలో ఉన్నవాడు, ఆ వైకుంఠుడు నీ మనస్సు ఎంత నిజమో వాడు అంత నిజం. నీకు అర్థమవుతుంది, ఇక్కడ ఉన్నవాడు మనస్సు ఎంత నిజం అంతే నిజం కాదు. మనసు లాగిపోయినా ఉంటాడు, దేహం లాగిపోయినా ఉంటాడు, ఇంద్రియాలు లేకపోయినా ఉంటాడు, విషయాలు లేకపోయినా ఉంటాడు, లోకం లేకపోయినా ఉంటాడు. మీకు అర్థమవుతుంది, దేవతలు లేకపోయినా ఉంటాడు, ఏ ప్రకృతి లేకపోయినా ఉంటాడు. ఉన్నాడు ఆడు, ఉన్నాడు ఆడు, ఉన్నాడు వాడికి అసలు ఉన్న ఆడు ఉన్నాడని కాదు, వాడు ఒక్కడే ఉన్నాడు. వాడికి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, లోపల గోవిందుడు ఉన్నాం, మనం ఉన్నాం అనుకుంటున్నాం. మన అర్థం ఆయన తెలుసుకున్నాడు, తెలుస్తుంది ఆడే ఉన్నాడు. మనం నేను నేను అది కదా, నేను లేదు నీకు ఆ స్ఫురణ లోపల ఉందా కదా. నువ్వు దేవుడు ఉన్నాడా లేదని కాదు ఇక్కడ సమస్య. దేవుడు ఉన్నవాడికి శాంతి కావాలి, దేవుడు లేడు వాడికి శాంతి కావాలి. దేవుడు లేడని చెప్పేవాడు కూడా ఎక్కువ శాంతి కాదు, మనకంటే ఎక్కువ ఆడికే కావాలి. భోగం కూడా మనకంటే ఎక్కువ కావాలి, ఆడికే కావాలి. ఇప్పుడు దేవుడు లేడని చెప్పేవాడు కూడా ఆడికి అన్ని భోగాలు కావాలి, ఆడికి అన్నీ కావాలి, ఇంకా లేడే లేడంటాడు. అయితే దేవుడు ఉన్నాడా లేడు, వాడు ఈ నేను తెలుసుకోకుండా, ఈ నేను దేవుడిని తెలుసుకున్నా అది నిజం కాదు. మనసు అంత తెలుసుకున్న దేవుడు కూడా అంతేలేదు, అది కళ్ళకు కనిపించే దేవుడు కూడా అంతేలేదు. అంచేది మీరు నేను 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 అది ఎవరంటున్నారు? అంతర్యామి అంటున్నారు, అస్ఫురం. ఇప్పుడు మనం ఈ మాయనేళ్ళలోంచి గాఢ నిద్రలో ఈ మాయనేళ్ళలోంచి విడిపోతాం. మన కాని శరీరంలోంచి, కాని మనస్సులోంచి, కాని బుద్ధిలోంచి, కాని వాసనలోంచి, కాని విషయాలన్నింటిలోంచి గాఢ నిద్రలో విడిపోతాం. నీకు అది నీకు ఉంది అక్కడ, అక్కడ కూడా ఏముందని గాఢ నిద్రలో నేను నేను అక్కడ ఉండదు. నాకు రాత్రి బాగా నిద్ర పట్టింది, నాకు రాత్రి బాగా నిద్ర పట్టింది అని చెబుతున్నాం. ఆ నిద్రని ఎవరు చూస్తున్నాడు? ఈ గోవిందుడే చూస్తున్నాడు. అక్కడ కూడా నేను 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 అంటున్నాడు వాడే గోవిందుడు, వాడే నారాయణుడు, వాడే అచ్యుతుడు, వాడే కేశవుడు, వాడే వాసుడు. ఇది ఎవరికైతే సొంత కోరికలు ఉంటున్నాయో, అంటే శరణాగతి పొందిన వాడికి సొంత కోరికలు ఉండవు. భగవంతుడు ఏది ఇష్టం సంతృప్తిగా, భగవంతుడు ఏది ఇష్టం దాంతో సంతృప్తి పడతాడు. వీడు తీసుకెళ్ళి ఎక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టాడు అనుకోండి, వాడికి ఏం అనిపించదు. లేకపోతే పెంట మీద కూర్చోబెట్టాడు అనుకోండి, వాడికి ఏం అనిపించదు. ఇంచి అది అబద్ధం తెలుసు, ఇది అబద్ధం. మీకు అర్థమవుతుందే, భగవంతుడి భక్తిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు అనుకోండి, వాడికి ఏం అనిపించదు. మనకైతే ఉద్రేకం వచ్చేస్తుంది, మనకైతే ఉద్రేకం వచ్చేస్తుంది. మనం పెద్దవాళ్ళు అయిపోయి పెద్దవాళ్ళు ఏంటి, అహంకారం పెద్దదేంటి అన్నమాట, పెద్దవాళ్ళు అయిపోయాం అనుకుంటారు. భక్తుడికి పెంట మీద కూర్చోబెట్టాడు అనుకోండి, ఈశ్వర సంకల్పం. సింహాసనం మీద కూర్చోబెట్టే ఈశ్వర సంకల్పం. మీకు అర్థమవుతుంది, ఆయన ఆయన ఏ ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోడానికే పనికి వస్తాం మనం. ఆయన నడిచేవాడు కాదు, నడిపించేవాడు కూడా. ఆయన నడిచేవాడు మాత్రమే కాదు, నడిపించేవాడు కూడా, నడిపించేవాడు కూడా. అంటే భక్తుడికి ఒకసారి ఎంత భక్తి ఉంటే భగవంతుడు అన్ని కష్టాలు పెడతా ఉంటాడు, అది పంపిస్తాడు. ఒకసారి భక్తుడు కూడా భక్తుల చరిత్రలో కూడా అనేక కష్టాలు పడినట్టు ఉంటాడు. ఏం చేయాలి, వాడికి ఇష్టం లేక కాదు. ఎంత ఎక్కువగా పుటం పెడితే బంగారం అంత శుద్ధం కావాలి. ఆడి బుద్ధిని శుద్ధి చేయటానికి వాడిని కష్టాల్లో పెట్టి కాల్చి ఆడి బుద్ధిని బంగారం కింద చేసి తన స్వరూపం ఇవ్వటానికి చేసే పని కానీ కోపం మీద చేసే పని కాదు. ఆ కష్టాలు ఎందుకు పంపిస్తాంటే నువ్వు శుద్ధి చేయటం. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎందుకు ఇవాళ సబ్జెక్ట్ ఏంటి, మనస్సు చెప్పినట్టు మనం ఉంటే పాడైపోతుంది, మనం చెప్పినట్టు మనస్సు తింటే మోక్షం, మనం చెప్పినట్టు మన మనస్సు తింటే మోక్షం వచ్చేస్తున్నాం. లేదు ఇంకోటి, ఇప్పుడు రమణ మహర్షి గారికి మనస్సు ఉంది, మనకి మనస్సు ఉంది. మనది అహంకార మనస్సు, అది శుద్ధ మనస్సు. మన ఏం మనస్సు? అహంకార మనస్సు, అది శుద్ధ మనస్సు, అది శుద్ధ మనస్సు. అక్కడే రమణ మహర్షి గారికి భగవంతుడు చెప్పిన మాటలు అర్థమేటికి మనకు అర్థం అవ్వదు. ఏం చేస్తా మన మనస్సు, మన మనస్సే అహం, మన మనస్సు అహంకార మనస్సు. అహంకార మనస్సుకు శాస్త్రం అర్థం అవ్వదు. అయినప్పటికీ దాన్ని పూజించి, నన్ను జపించి, నన్ను స్మరించి, నేను చెప్పిన పని చేస్తూ, నేను వద్దని పని తర్కం లేకుండా మానేస్తూ ఇలా కనుకుంటే ఎప్పుడో నన్ను అర్థం చేసుకునే బుద్ధిని మీకు ఇస్తాను, అప్పుడు మీరు బాగుంటుంది. అయితే నువ్వు జపం చేస్తూ ఉంటావు, ఏదో రూపాన్ని పెట్టుకును, నామాన్ని పెట్టుకును. అంటే జపం ఆ నామం నీ నోట్లో కాపురం ఉండాలి. ఆ నోట్లో నువ్వు నీకు ఏ దేవుడు అయితే ఇష్టం, ఏ ఇష్టం అయితే అది ఏమండి, అది నోట్లో కాపురం ఉండాలి. ఆ నామం చేసే విసుగు వస్తావు అనుకోండి, నీ మనసు మళ్ళీ రూపం మీదకి అంతేయాలి. రూపాన్ని జారీ చేస్తుంటే విసుగొస్తాను ఇక్కడ, మరి జ్ఞానం మీద అంతే. అలా విడిచిపెట్ట రూపం, ఆ రూపం భగవంతుడు ఎవడైతే భగవంతుడు రూపనామాలను ఎవడైతే విడిచిపెట్టకుండా అంటిపెట్టుకుని ఉన్నాడో వాడి మనస్సు వాడు చెప్పినట్టు వింటుంది, వాడికి బాగుపడతాడు, అది మోక్ష మార్గంలో ప్రయాణం చేసి ఆ మోక్షం పొందుతాడు. ఇది ఈ రోజున సబ్జెక్ట్, ఈరోజు నువ్వు ప్రతిపాదన. జపం, నువ్వు జపం చేయగా చేయగా నీ మనస్సు నిర్మలమవుతుంది, నీ చిత్తం శుద్ధి అవుతుంది, నీ బుద్ధి శుద్ధి అవుతుంది, నీ బుద్ధి శుద్ధి అవుతుంది. ఎవడ మనస్సు అయితే బంగారము, ఇంట్లో బంగారం వల్ల దేవుడు మనకు తెలియడు, మనస్సు బంగారం అయితే దేవుడు తెలుస్తుంది. మన ఇంట్లో బంగారం వల్ల దేవుడు తెలియడు, మన మనస్సు బంగారం అయితే, మన బుద్ధి బంగారం అయితే ఆయన తెలియబడతాడు. అది నువ్వు జపం చేస్తుంటే నీ మనస్సు బాగుపడుతుంది. కోరికో తరం, కోపంలో తరం, కోరిక ఒక తరం, కోపం ఒక తరం, అసూయ కూడా ఒక తరం. 1963లో తెలుగుని చంపేశారు. 1963 2008 1963లో కెనడీని చంపేశారు. మన గాంధీ గారిని చంపినట్టే లింకన్ చంపేశారు. ఆ చంపేసిన వాళ్ళని అడిగారు, ఏమో ఎందుకు చంపేశావు? అమెరికా ప్రెసిడెంట్ కెనడీ, గాంధీ ఆఫ్ కెనడీ, ఆయన ఎందుకు చంపేశావు? ఆయన ఏమి దేశానికి అపకారం, లంచకుండా కాదు, ఆయన ఏమి లంచాలు పుచ్చుకోలేదు, దేశానికి అపకారం చేయలేదు. కొన్ని అబ్రహం లింకన్ అంటే ఏదో బానిస, అప్పుడు బానిసత్వం మాడిపించడానికి సివిల్ వార్ వచ్చింది అబ్రహం లింకన్. అయితే గాంధీ గారిని హిందూ ముస్లింలు అల్లర్లు ఆయన చంపేశారు. గాంధీ గారిని చంపేయడానికి ఏదో కారణం ఉంది, లింకన్ చంపేయడానికి ఏదో కారణం ఉంది, ఈ కెనడీ, జాన్ ఎఫ్ కెనడీ గారు, కెనడీని ఎందుకు చంపేశాయా? దానికి కారణం ఉండాలి కదా చంపడానికి అంటే. ఆడు ఏమన్నాడు తెలుసండి? ఆడికి అమెరికాలో వచ్చిన గౌరవం, ఆడికి అమెరికాలో వచ్చిన గౌరవం చూసి భరించలేక చంపేశాడు. నాకు వ్యక్తిగతంగా నాకు ఏం అపకారం చేయలేదు, నాకు వాడు కెనడీ నాకు వ్యక్తిగతంగా అపకారం చేయలేదు, దేశానికి అపకారం చేయలేదు. వాడి గౌరవాన్ని చూస్తే నాకు ఏదో విపరీతమైన అసూయ వచ్చేసి కాయ చంపేశాడు. అంటే అసూయ కోపం ఎంత ప్రమాదం. అర్జున, అర్జున, నువ్వు అసూయ, నువ్వు నాకు బంధువు, స్నేహితుడు, శిష్యుడు, నా కూడా రాత్రిలో పగలు తిరిగే ఉండదు. ఎప్పుడు నీ ముఖంలో నాకు అసూయ కలగలేదు, అసూయ కనిపించలేవు, నాకు అసూయ కనిపించలేవు. నువ్వెవడు అనసూయుడు, నువ్వెవరు అసూయ లేనివాడు అనసూయుడు. ఆ ఒక్క గుణానికి లొంగి నీకు శాస్త్రాన్ని చెబుతున్నాను. భారతాన్ని అర్థం చేసుకోవడానికి యుక్తి ఉండాలని ఎందుకంటారంటే, ఒకసారి భారత యుద్ధం జరుగుతుంటే కర్ణుడు చంపలేదు కానీ ధర్మరాజుని బాగేసి వదిలేశాడు. ఎవరిని? ధర్మరాజు. కర్ణుడు గట్టికి దెబ్బలు కొట్టాడు యుద్ధంలో కానీ చంపలేదు. అంటే పాండవులు అన్నదమ్ములు ఎవరైనా చేతికి దొరకరు, దొరికిన చంపను అర్జునుడు తప్పించిన వాళ్ళ అమ్మకు మాట ఇచ్చాడు కర్ణుడు. సాయంత్రం ఆరింటికిప్పుడు యుద్ధం, ఆ రోజుల్లో యుద్ధం అయిపోతుంది, ఆరింటికి యుద్ధం అయిపోయి ఎవరు ఎవళ్ళ మకాలంలో వెళ్ళిపోతారు. ఈ ధర్మరాజు చాలా కోపంగా ఉన్నాడు, అంటే కర్ణుడి చేతి దెబ్బలుతున్నాడు. అర్జునుడు అన్నగారిని చూడటానికి వస్తే, ఎందుకురా కర్ణుడు నన్ను దెబ్బలు కొడతానికి నువ్వు ఆపు చేయలేపో అని అర్జునుడు ఆయుధం గాంధీ, ఆ గాంధీ వాడిని పట్టుకు తీర్చాడు ధర్మరాజు. అర్జునుడు చెట్లేదు, వాడు ఆయుధాన్ని పట్టింది, ఆయుధం ఏం చేస్తుంది అని ఆయుధాన్ని పట్టింది. అర్జునుడు అంతకు ముందు మాట శపథం చెప్పి నా ఆయుధాన్ని ఎవడైతే తిడతాడో, నా ఆయుధాన్ని ఎవడైతే నిందిస్తాడో వాడికి పెరక నిందిస్తాను. ధర్మరాజుని సంప్రదాయం చెప్పాడు. కృష్ణుడి దగ్గర ఉన్నాడు, అది వేదా మానవుడు, వాడికి అన్ని యుక్తులు తెలుసువాడు, వాడికి అన్ని యుక్తులు తెలుసువాడు. ఓ పని చెయ్యి, వాడిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు, వాడు కొట్టాడు ఎవడు కర్ణుడు, నువ్వు చిట్టేయి, పెద్దల్ని నీకంటే పెద్దల్ని తింటే వాడిని చంపింది దానితో సమానం, వాడు కొట్టాడు నువ్వు చిట్టే అన్నాడు. మనిషిని చంపొద్దన్నాడు, నీకు అర్థమవుతుందే, వాడు నువ్వు నీకంటే పెద్దల్ని నీ ఇంట్లో ఉన్నారనుకోండి, నీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని నిందిస్తారనుకోండి, తిడతారనుకోండి, పట్టుకుని ఇంకా చంపక్కర్లేదు, ఆయన చచ్చిన వాళ్ళతో సమానం. ఇది కృష్ణుడు చెప్పిన యుక్తి అంటే ఆయన పట్టుని తిట్టే అన్నాడు. ఎవరిని అన్నగారు, నీ కోపం తప్పించడానికి, నీ కోపం తప్పించలేదు, పట్టుని తిట్టేశాడు. ఆ కోపం ఇంకా చంపాలనే బుద్ధి అడిగిపోయింది. ఏమంటే మీకు అర్థం, జాగ్రత్తగా ఉండండి, ఆ యుక్తి భారతంలో నీతి ఎలా ఉంటాయో చెబుతున్నాను. తర్వాత ఏమన్నాడు, అన్నగారు నేను ఎప్పుడు నిందించలేదు, ఇప్పుడు పొరపాటు పడ్డాన్ని నిందించేసాను, మళ్ళీ అడిగి బాధకరండి. ఎవరికి రాజ్యం ఎప్పుడు అన్నాడు, అన్నగారు నిందించాను, వాడు ఆయన ధర్మరాజు పెద్ద, ఆయన పెద్ద ఏదో కోపం నేను నిందించాను అని చేసి ఇప్పుడు ఇంకా ఆయన చంపదు, నన్నేది చంపేసుకుంటాను. ఏమన్నాడు, ఇంకా ఆయన చంపను, నన్నేనే చంపేసుకుంటాను. ఆయన చిట్టినంత కృష్ణుడు అన్నాడు, నిన్ను చంపుకోవడంతో సమానమైన పదవి నువ్వు చంపుకోకు, నిన్ను చంపుకున్నవాడితో సమానంగా ఒకటి చేస్తాను, ఒక ఉపాయం చెప్తాను నీకు. అర్జునుడు ఎంతటి వాడు అంతటి వాడు నిన్ను పౌడుగా అన్నాడు. ఎవడైతే తాను పౌడుకుంటున్నాడో వాడు సచ్చివంతో సమానం. మీరేనే మీ గొప్పలు చెబుతున్నారు కూడా, మీరు సచ్చినోడితో సమానం. మీరు ఇంటికాడ కూర్చుని మా కుటుంబం ఎంత గొప్పది, మా కులం ఎంత గొప్పది, మాకు ఎంత డబ్బు ఉంది, మాకు ఎంత చదువు ఉంది, మీకు ఎంత ఏదో ఈ కుల బలం, అండ బలం, మీకు అర్థమవుతుందో, డబ్బు బలం, కండ బలం, ఈ బలాలు చూసుకుని మీ ఇంటర వాళ్ళు అందరి వాళ్ళు మిమ్మల్ని చూసి మీరే పూడుకుంటే కృష్ణుడు అన్నాడు, మీరు అందరూ సత్యుడితో సమానం. వచ్చాక ఎండ్రిన తాగి చచ్చిపోక్కర్లేదు, మీరు మీరు చచ్చిన వాళ్ళతో సమానం, మిమ్మల్ని మీరు చచ్చిన వాళ్ళతో సమానం కావాలంటే మిమ్మల్ని మీరు పొగుడుకోండారు. అంటే వాళ్ళని వాళ్ళని పొగుడుకోవటం వల్ల ఇందులో ఉన్న ప్రమాదం ఏంటో భగవంతుడు చెప్పాలి. అంటే యుక్తి ఉంటే ఏదైనా భారతం అర్థం కాదు, భక్తి ఉంటే ఏదైనా భాగవతం అర్థం కాదు, యుక్తి ఉంటే ఏదైనా భారతం అర్థం కాదు. అన్ని ధర్మాలు చెప్తాడు భారతం, ధర్మశాస్త్రం. నేనేం చెప్తున్నాడు, జపం చిత్తశుద్ధికి దారితీస్తుంది. అంటే మనస్సులో ఉన్న మాలిన్యం పోతుంది. ఇప్పుడు మనం శరీరంలో మీద మాలిన్యం పోగొట్టడానికి ఏం చేస్తున్నాం, సునిపిండి రాసుకుంటున్నాం, సునిపిండి ఏదో ఒకటి రాసుకుంటాం. మనస్సులో ఉన్న మాలిన్యం ఏమంటే, నీ మనస్సులో ఉన్న మాలిన్యం ఎలా పోతుంది అంటే, నిరంతరము నారాయణ ఈశ్వరుని స్మరించుకోవటంలో మనస్సులోని మాలిన్యం. నీకు ఎంత దురాచారుడైనా పోతుంది అన్నాడు. ఎవరో కూడా చేయని పాపాలు నువ్వు చేసినా గోవిందాలను స్మరిస్తాంటే గోవింద గోవింద అది మూడుసార్లు స్మరించిన నీ పాపం అంత క్షోభిస్తుందని చెప్పాడు. అది అట్టి మహిమ గారిని గోవింద 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 ఆ మాటల్లో ఉన్న తీపుదనం మనకు ఎందుకు తెలియటం లేదంటే మనకు భక్తి లేదు. అసలు వచ్చిన గొడవ ఏంటంటే, మనకి ఏదైనా జ్వరంగా ఉందనుకోని శరీరంలో పాయసం నోట్లు పెట్టుకుని చేతిగా ఉంటుంది. అలాగే అసలు మనకు భక్తి లేదు, మీకు భక్తి లేదు. అసలు కొంతమంది భక్తులు ముక్తిని కోరుకోరు, మాకు ఇదే చాలంటారు, మాకు ముక్తి వద్దు, మాకు ఇదే చాలంటారు. అక్కడ కావాలని అడగడం ఇష్టే వద్దంటారు. అసలు ముక్తి కూడా ఉండదు వాళ్ళు, అది నిజమైన భక్తుడి లక్షణం. వస్తే వద్దని లేదు, రాకపోతే అడిగేది లేదు. ముక్తి వస్తాంటే వద్దనే లేదు, దానికోసం నిరీక్షణ లేదు, ఆసక్తి లేదు, అది లేదు ఇది లేదు, ఉదాసీనంగా ఉంటాడు. వాడు భక్తుడి యొక్క లక్ష్యం అయితే మరి బుద్ధిలో మాలిన్యం పోవాలంటే కృష్ణుడి గీతలు ఏమన్నాయంటే యజ్ఞాలు చాలా ఉన్నాయి, యజ్ఞాలు చాలా ఉన్నాయి. మీకు డబ్బు ఉంటే డబ్బుతోటి మంచి పని చేయొచ్చు, మీకు బుద్ధి ఉంటే బుద్ధితోటి మంచి పని చేయొచ్చు, మీకు విద్య ఉంటే విద్యతోటి మంచి పని చేయొచ్చు, మీకు పలుకుబడి ఉంటే పలుకుబడితోటి మంచి పని చేయొచ్చు, మీ శరీరం బలమైందైతే ఆ శారీరం ద్వారా ఇతరులకు ఉపకారాలు చేసి మీరు మంచి పని చేయొచ్చు. ఇవన్నీ కూడా యజ్ఞాలే, ఇవన్నీ కూడా ద్రవ యజ్ఞం, ఇవన్నీ కూడా యజ్ఞాలే. స్వాధ్యాయ యజ్ఞం మీరు శాస్త్రాన్ని చదివి అర్థం చేసుకుని వంట పట్టించుకోవడం కూడా యజ్ఞమే. ఇవన్నీ యజ్ఞాల కంటే ఈ యజ్ఞం గొప్పది, అర్జున జప యజ్ఞం అని చెప్పింది నేనే అన్నాడు. అంటే ఎవడైతే నిరంతరం జపిస్తున్నాడో వాడికి ఇంకా చిల్లర చింతలు రావు, లోకం సంబంధించిన వాసన రావు. మీకు అర్థమవుతుంది, ఆ నారాయణ స్మరణలో ఎవడైతే ఉన్నాడో నారాయణ 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 ఆ స్మరణ చేసుకుంటే జపంతో పాటు ధ్యానం కూడా ఎవడైతే చేస్తున్నాడో దాన్ని జప ధ్యానం అంటారు. జపంతో పాటు ధ్యానం కూడా ఎవడైతే చేస్తున్నాడో వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు, నారాయణ దగ్గరికి వెళ్ళిపోతాడు, అంటే గోవిందుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ గోవిందుడు ఎక్కడ ఉన్నాడు, ఏమంటున్నాడు గోవిందుడు, నేను ఆ నేను ఆ నేను ఆ నేను అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇంత లోకం తోడి పని లేదు, దేహం తోడి పని లేదు, ఎన్ని మీ ఎదురుకుండా కోటి ఆకర్షణలు ఉన్నాయి, ఒక్క ఆకర్షణ కూడా మీ మనసును బయటికి లాక్తాం కదా. అంటే బయటికి వెళ్ళకూడదు అనకూడదు, మీకు అర్థం చేసుకోండి. మరి బహిర్ముఖం అవ్వకూడదు బహిర్ముఖం అవ్వకూడదు అనకూడదు, అని లోపల శాంతి, లోపల శాంతి, లోపల జ్ఞానం, లోపల ఆనందం, ఆ లోపలటువంటి సుఖం, లోపలటువంటి ఆ లోపలటువంటి వాడు ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆ బ్లిస్ అంటే ముగింపు లేని ఆనందం వాడు మనసులో ఇంద్రియాలు బయటికి వెళ్ళకూడదు, ఇంద్రియాలు బయటికి వెళ్ళకూడదు అది అనుకోడు. వాడు లోపల ఆనందం మనసుని కాదు ఇంద్రియాలని బయటికి వెళ్ళనివ్వదు, అది చెట్టాలి. ఇట్ ఇస్ అల్టిమేట్ స్టేట్, ఇట్ ఇస్ ది ఫైనల్ స్టేట్. ముగింపు లేని శాంతిలో, ముగింపు లేని సుఖంలో, ముగింపు లేని ఆనందంలో ఊరిసలాడుతూ ఉంటాడు. వాడు ఏమంటున్నాడు, ఈయనని కాదు లోపల ఒక నేను ఉన్నాడు, ఈ నేను మనల్ని విడిచిపెట్టి ఉంటేనప్పుడు కూడా వాడు నేను గాఢనిద్రలు కూడా ఉన్నాడు. గాఢనిద్రలు ఈ నేను లేడు, ఏది మనం ఇప్పుడు దేహంతో తాదాత్యం పొందే ఈ నిద్య నేను లేడు. ఇక దేహం విద్య లోపల ఇప్పుడు నేను ఆ లోపల మన నేను దేహంతో గతమైన దేహగతమైన నేను, ఈ మనోగతమైన నేను, బుద్ధిగతమైన నేను, ప్రకృతిగతమైన నేను, ఆ నేను ఆ లోపల గోవిందుడితో ఇక నిజమైన నేను, ఆ సత్యమైన నేను తప్పించి మీ దేహగతమైన నేను ఎంత నిజ్యో. మనం ఆలోచించే విషయాలు, మనకు వచ్చే సంకల్పాలు వికల్పాలు ఈ లోకంలో విషయాలు కూడా అంతే నిజం. ఇది బాగా నేను ఆ నేను అది ఎవరించినాడు లోపల మీకు ఆ స్ఫురణ ఉండలేదు అందరికీ, అది స్ఫురణ ఉండు, అది దేనితో ఆ నేను దేనితో తాగాత్యం పొందదు. ఇక్కడ గోవిందుడు నేను ఆ నేను లోకంతో కానీ దేహంతో కానీ సావులతో కానీ పుట్టుకలతో కానీ తాగాత్మ్యం ఏమి తాగాత్మ్యం లేదు, స్వతంత్రంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది, నిరంతరం ఉంటుంది. మీకు అర్థమవుతుంది, దానికి ముగింపు లేకుండా ఉంటుంది, దేహం ఉన్నా దేహం లేకపోయినా ముగింపు లేక ఆ గోవిందుడే లోపల నేను నేను ఆ స్ఫురణ. ఆ స్ఫురణకి దేహానికి సంబంధం లేదు. మీకు అర్థమవుతుంది, అక్కడికి వెళ్ళి ఐక్యం అవుతుంది. కానీ నిరంతరమైన శాంతి, నిరంతరమైన సుఖం, నిరంతరమైన ఆనందం దేహంతో లోకంతో ఇంద్రియాలతో విషయాలతో విసుమంతయు ముందు చింతాకంత సంబంధం లేని ఆనందం ఎక్కడందంటే ఆ నేననే స్ఫురణలో ఉంది. వాడే గోవిందుడు, వాడే నారాయణుడు, వాడే ఈశ్వరుడు, వాడే మనకు నిజమైన భర్త. అని చెప్పాలి. మనం దైవ చింతను విడిచిపెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. దైవ చింతను విడిచిపెట్టామా, ఆత్మచింతను విడిచిపెట్టామని విషయాల్లోకి వెళ్ళిపోతాం, అప్పటికప్పుడు వెళ్ళిపోతాం. దైవ చింతను విడిచిపెట్టినట్టు వెళ్ళిపోతాం, విషయ చింతనలోకి వెళ్ళిపోతాం. విషయ చింతన మనం ఏమనుకుంటున్నాం, దైవ చింతను విడిచిపెడితే విషయ చింతనలోకి వెళ్ళమని అనుకుంటున్నాం. అది విడిచిపెట్టామంటే వెళ్ళిపోతాం, ఇంకెవరు ఆపు చేయలేరు. దైవ చింతన మానేస్తే మటుకు విషయ చింతనం వస్తుందా అనుకుంటాం. ఈ మనస్సు ఏదో మనస్సు నశించే వరకు ఏదో చింతించకుండా ఉండలేదు, స్వతంత్రంగా ఉండలేదు. మనస్సు నశించే వరకు ఏదో చింతించకుండా ఉండలేదు. దైవ చింతన వదిలేసామనుకోండి, అప్పటికప్పుడు విషయ చింతన గడిపోతుంది, అడవిలో పడిపోతాం, ఫారెస్ట్లో పడిపోతాం. అర్జున, నీ బుద్ధిలో మోహం ఎంతకాలం అయితే ఉందో అంతకాలం నీకు నిజం దగ్గరికి వెళ్ళడానికి దారి తెలియదు. ఈ ఊదిలో, ఈ బురదలో, ఈ అడవిలో, ఈ సంసారంలో నువ్వు అలా ఉండవలసిందే. ఇప్పుడు మనం లోపల ఒకటే పనులు చేస్తున్నాం, ఎవరు మీరు ఉన్న దగ్గరికి చూసుకోండి, మీరు లోపల చూసుకోండి, మీరు లోపల ఆ పని భగవంతుని ప్రీతి అర్థం చేస్తున్నామా, మన మనస్సు సంతృప్తి పెట్టాలని చేస్తున్నాం, మన అహంకారాన్ని గ్లోరిఫై, మన మనోదేహమును గ్లోరిఫై చేసుకోవడానికి చేస్తున్నావా, మన మనస్సును ఉబ్బించుకోవడానికి చేస్తున్నావా, అందరి చేత మెప్పించుకోవడం కోసం చేస్తున్నావా, లేకపోతే కేవలం భగవంతుని ప్రీతి అర్థం చేస్తున్నాం, ఎవరు కావాలి సాక్షి మీరు లోపలికెళ్ళి చూసుకో. మీరు నన్ను మోసం చేయొచ్చు, నన్ను నేను మిమ్మల్ని మోసం చేయొచ్చు, కానీ గోవిందుని మోసం చేయలేదు. మనం గోవిందుని మోసం చేయలేదు, ఏం చేయకూడదు అంతర్యామి. మన ప్రాణానికి ప్రాణం, మన జీవాత్మకి ఆత్మ, మన మనస్సుకి మనస్సు, అది మనకు అంతర్యామి. వాళ్ళు మోసం చేయలేము. ఇంకే మనకి తలంపు వచ్చాక ఈ తలంపు మనకు ఉందని తెలుస్తుంది. మనకి తలంపు రాకుండా, మనకు వాసం రాకుండా, మనకే వాసం ఉన్నారో వాడికి తెలిస్తే వాడి గోవింది, వాడి సర్వస, వాడెవడు, వాడి సర్వసాక్షి, అంతర్యామి, సర్వసాక్షి, సర్వశక్తివంతుడు, సర్వశక్తివంతుడు. అంటే జపాన్ని విడిచిపెట్టద్దు. అప్పటికీ నువ్వు జపం చేయగా చేయగా, జపం చేయగా చేయగా, ఇలా చేయగా చేయగా శ్రద్ధగా పట్టుదలగా చేస్తారు, అది స్నేహాలు మంచిగా ఉండవు. పాడి స్నేహాలు వల్ల పాడైపోతాయి. ఇంగ్లీష్లో సాంగ్స్ ఉంది, నువ్వు ఎంత మంచి వాడైనా
రహితంగా, అహంకార నమ్మకాలు రహితంగా, ఈ కారాలు రహితంగా, ఈ ద్వైత రహితంగా మనం కనుక పనిచేయడం నేర్చుకుంటే ఈశ్వరానుగ్రహానికి నీ ఈశ్వర యొక్క అనుగ్రహాన్ని వర్షం కింద నీ శిరస్సును గురిపిస్తాడు వాడు. ఆ దేవుడు ఎక్కడున్నాడు, వాడు ఏమంటున్నాడు, నేను నేను అంటే నా దగ్గర రమ్మని, నేను నేను అంటున్నాడు పాప. వాడు మనకి చెవు నుండి వెళ్ళలేకపోతున్నాం, ఆ వాయిస్ చెవు నుండి వెళ్ళలేకపోతున్నాం, కళ్ళుండి చూడలేకపోతున్నాం. నేను 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 ఉన్నాను ఉన్నాను చెబుతున్నాడు పాప. ఎలా నేను 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 అంటే ఆ స్ఫురణ ఎప్పుడు ఉంటుంది చూడండి మనకి, ఓ ఆ స్ఫురణాన్ని మనకి ఎప్పుడు దుఃఖంగా ఉన్నాం అనుకోండి అప్పుడు ఉంటుంది ఆ స్ఫురణ, అది సంతోషంగా ఉన్నాం అనుకోండి అప్పుడు ఉంటుందా ఆ స్ఫురణ. మన సంతోషంతో, మన దుఃఖంతో, మన సాగు పుట్టుకలతో సంబంధం లేకుండా, మన బాధలతో సంబంధం లేకుండా, మన ఆరోగ్యంతో అనారోగ్యంతో సంబంధం, మన శరీరగతమైన ఆరోగ్యంతో అనారోగ్యంతో సంబంధం లేకుండా, నేను 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 అని వాసన చేస్తున్నాడు పాప. ఆ స్ఫురణ లేని వాడు ఎవరైనా ఉన్నారు ఇక్కడ, ఆ దేవుడు లేదని చెప్పేవాడు కూడా అన్నారు, కానీ ఆ నేను నేను
ఆ స్ఫురణ లేని వాడు కేవలం ఒక్కడున్నాడు,
వాడు గోవింద, వాడే వెంకటేశ్వరుడు. వారి దగ్గరికి మనం చేరుకునే వరకు ఈ ప్రపంచంలో ఎన్ని పల్టీలు అయినా కొట్టేస్తాం, ఎన్ని బోల్తాలైనా కొట్టేస్తాం, ఎన్నోసార్లు చస్తాం, ఎన్నోసార్లు పడతాం. ఇందులోంచి మనకి ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. ఈశ్వర్ ఒక గురువు దయ లేకుండా, ఎవరో దేవతా పురుషుడు ఇంటర్ఫియరెన్స్ లేకుండా మనం ఒడ్డుకి రాలి. ఒకవేళ ఆ జ్ఞానాన్ని, ఆ జ్ఞానం దగ్గర స్థిరపడాలి, ఆ గోవిందుడి దగ్గర స్థిరపడాలి, ఆ చైతన్యంలో స్థిరపడాలి. అప్పుడే అనుకో ఈ లోపల మధ్య మధ్యలో ఎప్పుడైనా శాంతి వచ్చినందుకు నిలబడదు. అక్కడ స్థిరపడుతూ శాంతి దేహం ఉన్నా లేకపోయినా, లోకం కనిపించినా కనిపించకపోయినా శాశ్వతంగా ఉంటుంది. అట్టిగా శాంతి, ఇట్ ఇస్ బియాండ్ ద అండర్స్టాండింగ్, ఇట్ ఇస్ బియాండ్ అవర్ సెన్సెస్, ఇట్ ఇస్ బియాండ్ అవర్ ఇంటెలిజెంట్, ఇట్ ఇస్ బియాండ్ అవర్ ఇంటెలెక్ట్. ఆ నేను ఇది ఏంటి ఆబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్, అది నీ చేత చూడబడేది కాదు. అది నాకు తెలుసును, నాకు తెలుసును, అది నాకు తెలుసును, అది నాకు తెలుసును అంటారు అనుకోండి. మీరు గోవిందుడు చెప్పండి చేయి చేయండి, నాకు తెలుసును, నాకు తెలుసును, ఆత్మ నాకు తెలుసును, ఆ చైతన్యం నాకు తెలుసును అని మీరు అంటారు అనుకోండి. దాని అర్థం ఏంటంటే మీకేమి తెలియదు, ఇంకా నీ చేత తెలియబడేవాడు కాదు గోవిందుడు, మిమ్మల్ని తెలుసుకునేవాడు గోవిందుడు. నీ చేత తెలియబడేవాడు కాదు మిమ్మల్ని తెలుసుకునేవాడు, అది మీరే, అది మీరే, అది మీరైనప్పుడు మీరు అంటే అది మీరంటే అదిగా ఉండటం లేదు, అది దాన్ని తెలుసుకోవడం కాదు, అది వాడు దాన్ని చూడటం కాదు, అది చూడబడేది కాదు, తెలుసుకో తెలుసుకునేబడేది కాదు, అది ఉండాలి. అది ఆ చైతన్యం ఎలా ఉందో అలా ఉండాలి. మీరు అర్థమవుతుంది కదా, ఆ చైతన్యం నాకు తెలుసు అంటే ఎవరు చేస్తున్నారు మనస్సు అంటే తెలియదండి, ఉండాలి. తెలియటం కాదు అక్కడ ఉండటం, అది తెలియటం కాదు ఉండటం. ఒకవేళ భగవంతుడు నాకు తెలుసు, చైతన్యం నాకు తెలుసు, ఆత్మ నాకు తెలుసు అంటే గోవిందుడు ఏమంటాడంటే దీనికి రుజువుడికి సాక్ష్యాలకి పూర్తి కదలు, నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు అంటే ఇక ఆబ్జెక్ట్ అవుతున్నాడు దేవుడు. వాడికి తెలియదని నువ్వు పూర్తి కలక్కర్లేదు, మీకు ఆ మొత్తం రుజువు సూక్ష్మంటే మీరే చేస్తారు. అది ఇంకోటి మంచివాడు కొన్ని నిజమైన మంచివాడు, నేను మంచివాడిని, నేను మంచివాడిని అనుకోండి, అది నిజమైన మంచివాడు కాదనుకోండి, అందరి చేత నేను మంచివాడిని అనిపించుకోవాలనుకుంటాడు, వాడు మంచివాడు కాదని అందరి చేత నేను మంచివాడిని అనిపించుకోవడం ఎవడో మంచివాడు కాదు. ఈ జనాన్ని ఫోన్ చేసుకుని కొంతమంది ఈ తాంత్రం కోసం, మీరేమంటే ఈ ఊరేగింపుల కోసం, పొగట్టుల కోసం జనాన్ని పోయేసుకుంటారు. ఈ రాజకీయ నాయకుల మీటింగ్లకి ఈ లారీ మీద తీసుకెళ్ళిన కర్మ కాకపోతున్నా, ఏ మీరు ఎవడో ఎదురు ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చి మీకు ఇష్టం అడిగితే మీకు ఇష్టం కానీ చూసి రావచ్చు దాన్ని చెప్తారు. ఎక్కడో నరసాపురం నుంచి పాలకుల నుంచి లారీల మీద తీసుకురావటం ఏంటి, అంటే వాళ్ళు నిజమైన నాయకులు కాదని తెలుస్తుంది కదా. ఏ మీరు ఎవరో నాయకులు, ఏమిటి ఎవరో నాయకులు వచ్చి మీకు ఇష్టం కానీ చూసి రావచ్చు, వారి బతిమాలు పూడితనిచ్చి పూలిపనులు ఇచ్చి ఎక్కడ లారీ మీద తీసుకురావటం ఏంటి, దేని కోసం వాట్ ఫర్, వాట్ ఫర్, ఎన్ని ఖర్చు చేస్తుంది. నువ్వు అలా ఉండొద్దని చెబుతున్నాడు గోవిందుడు. నువ్వు రకమైన మ్యాడ్నెస్, గోవిందుడు రెండు పేర్లు చెప్పాడు దీనికి లోకాలు. మనకు లోకం అంటే బాగా ఇష్టం, అంటే భోగం, లోకంలో భోగాలు ఉన్నాయి, భోగం ఏదిందో ఆ భోగాలు చివరికి మీద రోగాల కింద మారిపోతాయి. భోగాలు
రోగాలు కింద మనం అనుభవించే ప్రతి బాగు కూడా నెత్రంలో మనకు రోగం కింద వస్తుంది. మనకి బోధించే బుద్ధి లేదనుకోండి, లోపంతో పని తర్వాత ఇంకోటి నేను ఇంకా బతకాలి, నేను ఇంకా బతకాలి. వందేళ్ళు వచ్చిన వాడు కూడా నేను ఇంకా బతకాలి, నేను ఇంకా బతకాలి. ఏంటి ఏంటి బతికి ఏంటి ఎవరి నేను ఇంకా బతకాలని ఎవరు అంటున్నారు? గోవించడంటున్నాడా నువ్వు అంటున్నావు? లోపలను గోవించడంటే నేను ఇంకా బతకాలి, అది పుట్టలేదు కాబట్టి. లోపలను గోవిందుడు పుట్టలేదు అని చెప్పాడు, నేను ఇంకా బతకాలి ఇంకా అది పుట్టుకోలేదు. పుట్టుకోలేదు అడిగి చాలేమంటుంది? చనిపోయిన వాడు పుడతాడు, పుట్టినవాడు చనిపోతాడు. ఈ పుట్టుకు చావుతో సమయం లేని వాడు నేను ఇంకా బతకాలి, నేను ఇంకా బతకాలి. ఏంటి బతికి ఎంతకాలం బతికాలి? ఏం చేస్తాడు బతికి? ఓ భగవంతుడు మనకి ఎంత ఆయుధ్యం ఇస్తే అంత ఆయుధ్యం ఉండాలి. ఇంకా బతకాలి, ఇంకా బతు ఎవరు అంటున్నారు? ఈ లోపల ఎవరంటారు? నీ మనస్సు, నీ అజ్ఞానం, నీ అహంకారం. నీకు అర్థమవుతుందో? లోపలటువంటి తంట, లోపలటువంటి బురద చెప్పింది ఇంకా బతకాలి, ఇంకా బతకాలి. ఏం బతికి బతకంటే నీ శవం, నీ శవాన్ని అడిగి మోసుకోవటానికో? దేనికోసం బతుక? దేనికోసం? మనకు ఆయుర్దం ఉన్నంత కాలం ఉంటాం, ఇంకా బతకాలి. ఆ చావు దగ్గరికి వచ్చేసింది అనుకోండి, మనకి డాక్టర్ గారు మీరు ఇంకా నాలుగు రోజుల కంటే ఉండరనుకోండి, కంగారు పడిపోయి ఇంకా బతకాలి, ఇంకా బతకాలి. అంటే దాని అర్థం ఏంటి? లోపల అజ్ఞానం గుర్తు, లోపల అభివృద్ధి గుర్తు, లోపల దేహోజ్ఞానం గుర్తు. అదే శిక్షణ, వాడే జీవుడు, వాడి కాలు బూడి వరకు మనకి పోరాటం తప్ప. ఎవరు ఎవరి కోసం బతకాలి? ముందు మన అందరం మనం చచ్చిపోయినంటే మన ఇంట్లో గది కాదు. గది ముందు కాదు, అది ఇంట్లో ఉన్న వాళ్ళు ఉపయోగించుకుంటారు ఆ గది. మనం చచ్చిపోయి అందరూ పాడైపోతారో మనకు అంటే మీకు అర్థమవుతుందో? అసలు అందరినీ చూసేవాడు ఈశ్వరుడు అందరినీ అంటే మనకు భక్తి లేకపోవటంలో, ఈశ్వరుడు పాదాల పట్ల ప్రేమ లేకపోవటంలో, ఆ భక్తి లేకపోవటంలో, మీరు అందరూ ఆ ఈశ్వరుడు గౌరవం లేకపోవటంలో ఇటువంటి పిచ్చ పిచ్చ ఆలోచన అన్నీ మనకు వస్తుంది. ఇంకే భగవంతుడి పట్ల మనకు సజీవని విశ్వాసం లేదు. అంటే నా గుణములు స్మరించుకోండి, నా లీలను స్మరించుకోండి, నా జీవితాన్ని స్మరించుకోండి, నా శరీరం అప్రాకృతం, నేను చేసే కర్మ అప్రాకృతం. నీ భౌతిక సంబంధించిన విషయాలు కాదు, లౌకిక సంబంధమైన విషయాలు కాదు, అలౌకికమైనటువంటి విషయాలు నన్ను స్మరణాలు, నా లీలలు, నన్ను చేసిన పనులు నేను స్మరించుకుంటాను. నీ మనసు గౌరవం లేదు తెలుపాలి. గోవిందుడు ఎక్కడున్నాడో, గోవిందుడు ఎక్కడున్నాడో అక్కడికి నిదానం గడిపోతుంది. మనం గోవిందుని లేళ్ళు స్మరించాం, గోవిందుని స్మరించాం. ఈ రెండు వాక్యాలు మీరు గుర్తుపెట్టుకోండి. విలాసమైన పదార్థాలు తినకూడదు, విలాసమైన బట్టలు ధర అంటే సాధకులు మీ అందరికీ చెప్పండి. సాధకులు మన శరీరాన్ని కానీ మన మనస్సును కానీ ఉద్వేగపరిచే పదార్థాలు తినకూడదు. ఓ సహజంగానే మన మనస్సు ఇంద్రియాలు బహిర్ముఖ బహిర్ముఖం, దానికి పెద్ద ఇబ్బంది పెట్టాం. మన మనస్సు, మన ఇంద్రియాలు సహజంగానే బహిర్ముఖం వచ్చినాం. ఏం చేసి ఉద్యోగం చేసే పదార్థాలు తిని ఇంకా బహిర్ముఖం చేసుకోవడం? మనం చిందికాలు జాగ్రత్తగా ఉన్నా, అన్ని విషయాలు జాగ్రత్తగా ఉన్నా సహజంగా బహిర్ముఖం అయిపోతాం. ఏం చేసి పూర్వ జన్మలైన అలవాట్లు వేగాన్ని బట్టి ఇంత అంటే వేరు చేసే పదార్థం, ఉద్రేకం కల్పించే పదార్థాలు తిని ఆ పొలాలు తిని ఈ పొలాలు తింటే ఇంకా ఉద్రేకం తిరిగి ఇంకా బహిరమవుతుంది. అసలే రోగంతో బాధపడుతున్నాం, ఇంకా రోగాన్ని పెంచేసే పదార్థాలు తింటే ఎలాగా? వాడు ఎక్కడున్నాడు?
వాడు ఎక్కడున్నాడు? ఆ గుళ్ళో దేవుడు ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను 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 అంటున్నాడు. ఆ నేనే స్ఫురణ లేని వాడు ఎవడైనా ఉన్నాడు ఇక్కడ లోపల? మీకు ఆ దేవుడే లేడనుకోండి, ఈశ్వరుడు లేడనుకోండి, ఆ చైతన్యం లేదనుకోండి, ఆ సత్య పదార్థం లేదనుకోండి, బ్రహ్మ పదార్థం లేదనుకోండి, మీకు ఆ నేనే స్ఫురణే రాదు. అవి తప్పించి మిగతా అన్ని శూన్యం కూడా చివరికి అన్ని శూన్యం, ఎవరికి అన్ని అది ఉంటే మిగతా అన్ని శూన్యం కూడా. అంటే మీరు జాగ్రత్తగా మీరు చిత్తశుద్ధి కలుగుతుంది, మీకేం కలుగుతుంది? చిత్తశుద్ధి కలుగు. అసలు మనం దుఃఖం ఎందుకు వస్తుంది? నేను కరెక్టే అనుకోవటం. భగవంతుడు గీతలు ఏం చెప్తున్నాడు? నేను కరెక్టే అని చెప్తున్నాడు భగవంతుడు. నేను కరెక్టాను కృష్ణుడు, కృష్ణుడు కృష్ణుడు అడిగారు ఎవరైనా నీ యుద్ధాలు గొడవలు అనేందుకు ఆ దుర్యోధన బుద్ధిలో మార్పు తీసుకురావచ్చాం కదా, కర్ణుడి బుద్ధిలో మార్పు తీసుకురావచ్చాం కదా. వాళ్ళు పూర్వజన్మల్లో నేను నేను దేహగతమని నేను పెట్టి దేహగతమని నేను చూడు ఏ కర్మలు అయితే చేశాడు ఆ కర్మలంతా అనుభవం అవ్వాలి, అనుభవాలు తెలియాలి, బుద్ధి రావాలి. అంటే కర్తవ్యుడు భగవంతుడు, కర్తవ్యుడు ఈ సర్వానికి కర్తవ్యుడు భగవంతుడు. కానీ మనం ఏమనుకుంటున్నాం? నేను కర్త అనుకుంటున్నాం మన దుఃఖానికి కారణం. కర్తవ్యుడు భగవంతుడు, ఆయన కర్తం తెలిస్తే మనకు దుఃఖం రాదు. కానీ మనం ఏమనుకుంటున్నాం? నేను కర్తను అనుకుంటున్నాం. మన దుఃఖం, మన దుఃఖ కారణం, అశాంతి కారణం, క్షోభకి కారణం బయట లేదు, లోపల ఎలా ఉంది? కర్తృత్వ బుద్ధిలో. మన అశాంతి కారణం బయట లేదు, మన లోపల ఉంది. మన కర్తృత్వ బుద్ధి వల్లే మనకు దుఃఖం వస్తాం. కర్తృత్వ బుద్ధి లేని వాళ్ళకి దుఃఖం ఉండదు. అది నువ్వు జపం చేయగా చేయగా ఇది మంచి మార్గంలోకి వస్తావు. మంచి మార్గం కూడా నువ్వు అనుకున్నాను తేలిక కాదు. మంచి మార్గంలోకి వస్తావు, మంచి ఆలోచిస్తావు, మంచి మాట్లాడతావు, మంచి చేస్తావు. ఇలా చేయగా చేయగా నీకు మోక్షానికి దారి కలుపు, మోక్షానికి నీకు దారి కల్పిస్తున్నావుగా. నువ్వు జపం చేసేవాడికి, జపం చేయడం చేసేవాడికి దేహం ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఆరోగ్యం బాగుంటుంది, దేహానికి సంబంధించిన ఆరోగ్యం బాగుంటుంది, అవయవాలు పుష్టిగా ఉంటాయి, అవయవాలు పుష్టిగా ఉంటాయి. ఇంకేంటే ఈ దేహాన్ని మన సాధన, ఈ లోపల గోవిందుడు ఉన్నాడు కదా, వాడి సాగుకి ఎరుక ఎరుక్కు రావడం కోసం ఈ మనస్సు, మనస్సు మనం కాదు, దేహం మనకు కాదు, ఈ రెండు మనం కాకపోయినా మనం వెళ్ళవలసిన చోటికి ఈ రెండింటిని మాధ్యమం ఉపయోగించుకోవాలి. మనం ఇక్కడ కూర్చుని ట్రైన్లో కూర్చుని ఎక్కడికెళ్తున్నాం? మద్రాసు వెళ్తున్నాం. ట్రైన్ మనం కాదు, మద్రాసు వెళ్ళడానికి ట్రైన్ ఉపయోగించుకుంటున్నాం అంతే కదా. అంటే ట్రైన్ మనం కాదు, మద్రాసు వెళ్ళడానికి ఈ ట్రైన్ ఉపయోగించుకుంటున్నాం. అందుకని ట్రైన్ మనం కాదు, అది దేశాన్ని మనిషి లోపల గోవింద దేవుడికి వెళ్ళడానికి మ్యాక్సిమం ఉపయోగించుకో. అంటే తప్పించారు రెండో ఇంటికి పరిచయం. అయితే మనోదేశం మనం యోగానికి ఉపయోగించడం లేదు, భోగానికి ఉపయోగిస్తుంది. జ్ఞానం ఏ గోవిందుడి దగ్గరకు తీసుకెళ్తుందో, యోగం ఏ గోవిందుడి దగ్గర తీసుకెళ్తుందో, జ్ఞానం ఏ గోవిందుడి దగ్గర తీసుకెళ్తుందో, భక్తి కూడా అక్కడికి వస్తుంది.
చేసినా తీవ్రత మానసికం అయిపోవాలి.
మీరు కూర్చున్నా నీచున్నా తింటున్నా నడుస్తున్నా
అవి స్వభావం అయిపోవాలి. నోరు తింటాను అనుకోండి, లోపల మనసులో జపం జరిగిపోతూ ఉండాలి. కాళ్ళు నడుస్తున్నాయనుకోండి, మనసులో జపం జరిగిపోతుంది. మీకు అర్థమవుతుంది? రాత్రి నిద్రపోతున్నారనుకోండి, మీరు చేయకుండా మీ లోపల జపం జరిగిపోతూ ఉండాలి. ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నారనుకోండి, మీరు చేయకుండా మనస్సు నడుస్తున్నా కూర్చున్నా తింటున్నా మీకు అర్థమవుతుంది? నిద్రిస్తున్నా, వేకింగ్ స్టేట్లో ఉన్నా, జాగ్రత్త అవస్థలో ఉన్నా, స్వప్న ఏ అవస్థలో ఉన్నా ఆ జపం మానసికం అయిపోవాలి, మీ స్వభావం అయిపోవాలి. అలా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తే అది అణిగిపోతుంది. ఏది మనస్సు అణిగిపోతుంది. అణిగిన మనస్సుకి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఆత్మజ్ఞానమే మోక్షం, ఆత్మజ్ఞానమే శాంతి, ఆత్మజ్ఞానమే కైవల్యం, ఆత్మజ్ఞానమే కైలాసం. అదే గోలోకం, అదే నిర్వాణ స్థితి, అదే స్వర్గరాజ్యం. పెద్దలు చెప్తూ ఉంటారు, శివుడు జ్ఞానాన్ని ఇస్తాడు, విష్ణు మోక్షాన్ని ఇస్తాడని. శివుడు జ్ఞానాన్ని ఇస్తాడు, విష్ణు మోక్షాన్ని ఇస్తాడు. జ్ఞానమే మోక్షాన్ని అవుతాయి. జ్ఞానం అంటే మన నిజా మన మనస్సుతో గ్రహించి ఇంద్రియాలతో గ్రహించేది కాదు. జ్ఞానం అంటే ఏంది? హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం తాలూకు దానికి చావు పుట్టుకంటే సంబంధం లేదు, మనస్సుతో దేహంతో సంబంధం లేదు. ఆ నిజము తాలూకు ఎరిక జ్ఞానం. మన హృదయంలో ఒక సత్యం ఉంది, దాని తాలూకు ఎరిక జ్ఞానం. అంటే దాని తాలూకు దాంతో మీకు తాదాత్మ్యం వస్తే అది జ్ఞానం. దాని తాలూకు జ్ఞానం వస్తే ఆ చైతన్యం తాలూకు ఎరిక నీకు వస్తే అది నీకు పుట్టుక లేదు చావు లేదని స్పష్టంగా నీకు తెలుస్తుంది. ఎవరికి? అవి మాటలకు అందదు, నీ మనస్సుకు అందదు, నీ బుద్ధికి అందదు, నీ ఇంద్రియాలకు అందదు. కానీ అనుభవం అయితే లేదు, అది అనుభవాన్ని కాదు. అది జపం వల్ల సహాయం ఏంటంటే అది నెమ్మదిగా ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం మందు వేసుకుంటాం, మందు వేసుకుంటే ఏం చేస్తున్నాయి మందు? మరి శరీరానికి ఉన్న రోగం పోగొడతాం ఉంటుంది, అంతే కదా. అదేవిధంగా ఈ జపం వల్ల లాభం ఏంటంటే మన కాణిదాంట్లోంచి మనం వెరగొడతాం. మన కాణిదాంట్లోంచి మనం వెరగట్టి ఊరుకోదు, మనం ఏదో రోగం చేస్తేనే పరుస్తుంది. అదే జపం యొక్క జపం యొక్క గమ్యం, ధ్యానం యొక్క గమ్యం. అక్కడ మనం స్థిరపరుస్తున్నాం, అక్కడ మనం ముగించేస్తున్నాం, అక్కడ మనం స్థిరపరుస్తుంది. అంటే మీకు అనేక జప అనేక తలంపులు రానివ్వదు, అనేక ఇతర చిల్లర తలంపులు రానివ్వు. ఈ కోరిక, కోపము, అసూయ, రోగిత్వం ఇటువంటి తలంపులు రావు. ఇటువంటి తలంపులు వాళ్ళు కృష్ణుడు అందరి ఇంటికి వెళ్ళ దొంగతనానికి వెళ్ళేవాడు కాదు, యోగుడి ఇంటికి వెళ్ళి తిరిగి కూడా పాలయితాదేశుడు. కొంతమంది ఎవరికీ మజ్జిగి పోయి రాశాడు, కొంతమంది ఎవరికి అది మజ్జిగి పోయారు. మీకు అర్థమవుతుంది, వాళ్ళ ఇంటికి మజ్జిగి తాగేశాడు. మా ఇంటికి జీవితం నాకు తెలియకు వచ్చాయి, బాగా అడుగుని వచ్చేసాను నేను. ఆయన చెప్పి సమాధానం చూశారంటే వాళ్ళు ఆవుగోడు పోయింది అట్టు మీ కొండలో వెతున్నాడు. ఎవరైతే దూడకు పాలు ఇవ్వకుండా దూడకి దూడ కొంచెం పాలు ఇవ్వాలి కదండి, మొత్తం ఆవు పాలని ఎవరైతే పిండేసుకుంటున్నారో వాళ్ళు ఎల్లకల్లి తెలవదు. నాలుగింటికల్ దూడ విడిచిపెట్టే చూడు, అది అక్కడ పాలు తాగే మన ఆవు పాలు అనే తాగే. అంటే మనలోని చెడ్డ గుణాలని పోగొట్టడానికి వచ్చిన అవుతారు వాళ్ళు, అది అలౌకిక అవుతారు, అది అభౌతిక అవుతారు, అది అన్నబడి వరణి కాదు, ఆ బాడీ వరణి కాదు, యాక్షన్ వరణి కాదు, ఇది అన్నబడి. ఇప్పుడు జపం చేయగా చేయగా ఈ చిల్లర తలంపులు తగ్గిపోయి, అంటే కోరిక, కోపము, అసూయ, అనవసరమైన అంటే చిల్లర తలంపులు, మనకు అవసరమైన తలంపులు, మన ఎనర్జీ వేస్ట్ చేసే తలంపులు అన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోయి ఎక్కడ ఉంటుంది? నువ్వు ఏది ఏ దేవుడైతే నీ తలం పంచి పెట్టుకుందో ఆ ఒక్క తలంపు మిగులుతుంది. ఏ మానవాదైతే నీ తలం పంచి పెట్టుకుందో అది ఒక్క తలంపు మిగులుతుంది. మిగతా తలంపులన్నీ పోతాయి. మిగతా తలంపులన్నీ పోయిన తర్వాత మిగతా తలంపులన్నీ రావటం మానేశాక ఆ ఒక్క తలంపు అది ఊటే ఉంది. అది ఏం చేస్తుంటే నిమ్మది మిమ్మల్ని హృదయం వైరాగ్యం పెంచి అభ్యాసం పెంచి నీ ఏ హృదయంలో అయితే గోవిందుడు ఉన్నాడో ఆ ఒక్క తలంపు ఉండి అక్కడ లాక్కుపోయి ఆ తలంపు కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు అమృత అనుభవం, నీకు అమృత అనుభవం అప్పుడు తనకు. అంటే అమృతానుభవం అంటే ఏ వస్తువుకైతే మృత్యు లేదు ఏమి దాని తాలు దాంతో మీకు తాదాత్మ్యం కలుగుతుంది. అది శరీరం చనిపోతున్నా మీ నేను చనిపోతున్నదనే బుద్ధి కలుగుతుంది. శరీరం చనిపోతున్నా మీకు ఆ దేహభావం లేదు. దేహాభిమానం లేదు కాబట్టి దేహభావం లేదు కాబట్టి దేహభావం లేదు దేవభావం లేదు దేహభావన లేదు జీవభావన లేదు. ఆ జీవభావన జీవన భావన పోతే ఏమొస్తుంది? బ్రహ్మభావన వస్తుంది. ఏమొస్తుంది? ఆ బ్రహ్మభావన ఎప్పుడైతే వచ్చిందో అది నీకు వచ్చిన బ్రహ్మ నుంచి ఒక పాదాత్మ వస్తుంది. అది శరీరం పోయింది అనుకోండి, నేను పోతలు కదా నేను ఉన్నాను అని సంగతి నేను తెలుస్తుంది. ఆ ఉండటమే జ్ఞానం, ఆ ఉండటమే సత్యని, ఆ ఉండటమే దేవుడు, ఆ ఉండటమే శక్తి, ఆ ఉండటమే ఆనందం. ఎటు చూసిన ఆనందమే, కళ్ళు మూసుకుంటే ఆనందం, కళ్ళు తెలిస్తే సుఖం, కళ్ళు మూసుకుంటే సుఖం, ఎటు దేహం ఉంటే సుఖం, దేహం లేకపోతే సుఖం, లోకం కనిపిస్తే సుఖం, లోకం కనిపించకపోతే సుఖం, ఎటు చూసినా సుఖం, ఎటు చూసినా ఆనందం ఊగిసి లేడతారు. ఎంత ఆనందం వస్తుందంటే మీకు ఈ ఆనందాన్ని భరించలేదు, ఉక్కిరి బిక్కిరైపోతారు. అంటే మనకి ఏదైనా ఈ శ్వాస ప్రాబ్లం ఉంటే ఉక్కిరి బిక్కిరి ఎలా అవుతాము? ఆనందంలో మీరు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. అప్పుడు మీరు ఏ విషయం మిమ్మల్ని ఆకలి చేస్తుంది? అవి బయట విషయాలు వస్తాయనుకోండి, ఆ పూర్వ అలవాట్లను బట్టి బయట వెళ్ళాల్సి వస్తాయనుకోండి. ఇక్కడ ఆకర్షణ వాటి మీద ఆకర్షణ లేదు. ఆకర్షణ ఏముంది? రమణ మహర్షి గారు నాకు స్నేహితుడు వచ్చి స్నేహితుడు వచ్చారు. చిన్నతనంలో రమణ మహర్షి గారు స్నేహితుడు వచ్చారు. రమణ మహర్షి గారి దగ్గరకు వచ్చి నువ్వు నేను ఆడుకునేవాళ్ళు, చెరువు ఈత కొట్టేవాళ్ళు, మీ ఇంటికి నేను వచ్చేవాడిని, మా ఇంటికి నేను వచ్చేవాడు, నీకు అది ఇష్టం, నీకు వేసవిక్కాలు ఇష్టం, నాకు జీడిపప్పు ఇష్టం అని ఏదో చిన్నప్పుడు గొడవలు చెబుతున్నాడు. అది ఎప్పుడో రెండో తరగతి మూడో తరగతిలో కలిసి చదువుకున్నాడు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే అవన్నీ విన్నారు, ఆ స్నేహితులు చెప్పిన మాటలు విన్నారు. నీకు తెలిసింది వెంకట్రామన్, నీతో ఆడుకున్న వెంకట్రామన్, నీతో స్నేహం చేసిన వెంకట్రామన్ ఇక్కడ లేదు. ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్నవాడు ఎవడో నీకు తెలియదు. చెప్పిన అర్థం అంటే ఇక్కడ అక్కడ జీవుడు జీవుడిగా ఉన్నాడు. ఇక్కడ జీవుడు స్థానంలో దేవుడు వచ్చి కూర్చున్నాడు. నీతో ఆడుకున్నవాడు ఇక్కడ లేడు. నీకు అర్థమవుతుంది? ఇక్కడ ఉన్నవాడు ఎవరో నీకు తెలియదు. ఒకవేళ నేను చెప్పినా నీకు అర్థం కాదు. ఇట్ ఈస్ బియాండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ బియాండ్ రిటన్ ఎక్స్ప్రెషన్. టైం అవుతుంది. ఇక్కడ కాలాన్ని మనం కాలాన్ని కాలాన్ని మర్యాద కాలాన్ని కాలరూపం ఈశ్వరుడు ఉన్నాడు. మనం అందరం ఎంత ఆరోగ్యంగా ఉన్నా కాలం వచ్చేవాడికి శరీరం వెళ్ళిపోతుంది. మీకు అర్థమవుతుందో? అందరూ కాలాన్ని గౌరవించవలసింది. ఏం చేయాలి? కాలరూపంలోనే అన్ని శరీరాలు, ఒక కాలంలో శరీరాలు పడతాయి, మరి ఇంకో కాలంలో శరీరాలు చనిపోతాయి. అంటే ఈ కాలాన్ని కూడా జయించవచ్చు. మహాకాలుని పట్టుకుంది కాలుడికి కాలు. మనం అందరం కాలానికి ముందు ఉండవలసిందే. ఈ కాలానికి కూడా అతీతుడు ఉన్నాడు. ఎవడో మహాకాలం ఎవడాడు? ఆ మహాకాలుని పట్టుకుంటే మనకి ఇంకా టైం సెన్స్ ఉంది. రాత్రి తెలియదు, ఇక పగల తెలియదు, ఇక రాత్రిని పగలని తెలియదు. కొన్ని యుగాల కొన్ని క్షణాలకు వెళ్ళిపోతుంది. ఎవడు పట్టి మహాకాలుని పట్టుకుంటాడు? వంద సంవత్సరాలు వంద క్షణాల కింద వెళ్ళిపోదు. మీరు ఆ మహాకాలుని ఆశ్రయించారు, వాడి మన అందరినీ కాలం అదృష్టం దురదృష్టం కూడా కాలంలోనే వస్తుంది. ఒక కాలంలో అదృష్టం వస్తుంది, ఒక కాలంలో దురదృష్టం వస్తుంది. ఇవన్నీ ఎవరు తీసుకొస్తారు? మన శరీరం చావు ఎవరు తీసుకొస్తారు? కాలమే తీసి ఈ కాలాన్ని మనం జయించుకుంటే ఎవరిని పట్టుకోవాలి? ఆ కాలానికి కాలుడైన మహాకాలుని ఆశ్రయించారు. వాడు ఈశ్వరుడు. తర్వాత మనం సమాధి స్థితి పొందాక సమాధి స్థితికి వస్తున్నాయి అనుకోండి, మనం ఒక యుగం 1000 సంవత్సరాలు కాదు, 2000 సంవత్సరాలు కాదు, ఒక యుగం గడిచెడిపోతే మనకేం తెలియదు. ఇచ్చే అక్కడ టైం మనిషికి టైం ఉంది. మీకు అర్థమవుతుంది, ఫ్యూచర్ టైం లేదు. టైం సెన్స్ లేదు మనసులోనే నీకు టైం సెన్స్. 5 అయిందని 6 అయిందని నువ్వు సమాధి స్థితి పొందాక నీకు టైం సెన్స్. సమాధి స్థితి పొందితేనే కానీ అంతర్యాన్ని ఎరుకుడోకి రాదు. వాడు ఎరుకుడోకి వస్తేనే కానీ అనాత్మలోంచి ఆత్మ అనాత్మలోంచి బయటపడలేము. వాడు ఎరుకుడోకి వచ్చే వరకు అనాత్మలోంచి మనం బయటపడలేము. అంటే మన కాను కాదు, రెండు మన బయట పైన మన కాన్ఫిడెంట్ నుంచి బయట పడినంత కాదు. మనం ఏదిగా ఉన్నాం, దాని తాలూకు ఎరుకు రాదు. మన తాలు మనం ఏదిగా ఉన్నాం, దాని తాలూకు ఎరుకు వచ్చే వరకు అనాత్మలోంచి బయటకు రాలేదు. అందులోంచి బయటకు వస్తే కదా ఇస్తుంది, ఇది తెలుస్తుంది, కానీ అందులోంచి బయటకు రాలేదు. అంటే జపం ఎందుకు ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే జపం మీ స్వభావం అయిపోవాలి. మర్యాద కోసం చేసినట్టు ఏదో మర్యాద కోసం మీరు బంధువులు వస్తే మర్యాద చేస్తారు చూడు, ఎలాగా ఇది 5 నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది, 10 నిమిషాలు చేసుకుంటే సరిపోతుందని కాకుండా అది మీ నేచర్ అవ్వాలి. అది ఏంటది? మీ స్వభావం అయిపోవాలి. మీ స్వభావం అలా జపం కనుక చేస్తుంటే మనకు ఉన్నటువంటి ఆ దుర్గుణాలను దురాచారాన్ని తొలగించి మనకి మంచి గుణాలు కలగజేసి మనలో ఉన్న మంచిని పెంచి మోక్ష అంటే గోవిందుడి దగ్గరికి వెళ్ళడానికి మార్గం చూపించి ఆ గోవిందుడిలో ప్రవేశపెడుతున్న జపం జపానికి అంత ఔన్నత్యం ఉంది. కానీ జపానికి ఖర్చు లేదు. మీకు అర్థమవుతుంది, ఎదురు యజ్ఞం చేయాలనుకోండి, యాగం చేయాలనుకోండి, డబ్బు ఖర్చు. జపం 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 చేసేవాడికి పైసా ఖర్చు లేదు. ఇంకా పూజకి ఏవో కొన్ని ద్రవ్యాలు ఉండాలి. జపం చేసేవాడికి ఏం ద్రవ్యాలు అవ్వక్కర్లేదు. అది ఏమీ ఖర్చు లేని పని. అది విలువ తెలియదు, జపం విలువ తెలియట్లేదు. మనం విలువ తెలుసుకుని దాన్ని నిరంతరము సాధన చేసి నిరంతరము జపిస్తుంటే జపిస్తుంటే నిన్న ఆ నామాన్ని భగవంతుని యొక్క నామాన్ని నిరంతరం అలా జపించగా జపించగా అలా స్మరించగా స్మరించగా మనం పవిత్రులు అవుతాం. ఏమవుతాం? పవిత్రులు. పవిత్రులు అయిన తర్వాత తరిస్తాం. పవిత్రుడు కాని వాడు తరించలేడు. అంటే మాయలోంచి ఏది లేదో అందులోంచి బయటకు రాలేడు. ఆ పవిత్రుడు కాని వాడికి ఉన్నది లేనట్టు అనిపిస్తుంది, లేనిది ఉన్నట్టు అనిపిస్తాను. పరమ పవిత్రుడికి మాత్రమే లోపల గోవిందుడు వాడు ఎరుపులోకి వస్తాడు. భగవంతుడు అన్ని కాలాల్లో ఉన్నాడు. ఒక కాలంలో ఉన్నాడు, ఇంకో కాలంలో లేడని కాదు, ఎక్క ఉన్నాడు అని భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం అన్ని కాలాల్లో ఉన్నాడు. అయితే జపం చేసేవాళ్ళు శ్రద్ధగా సాధన చేసేవాళ్ళకి ఒక ఆటంకం ఉందని చెప్పాడు గోవిందు. జరిగిపోయిన గొడవలు మీరు జ్ఞాపకం తెచ్చుకోకూడదు. వాడు కొట్టాడు, వీడు తిట్టాడు, వీడు తిట్టాడు, వాడు కొట్టాడు, వీడు తిట్టాడు, వాడు కొట్టాడు, జరిగిపోయిన గొడవలు జ్ఞాపకం పెట్టుకుని జ్ఞాపకం వస్తాడు. మీ జపం ఆగిపోతుంది. జ్ఞానం ఆగిపోతుంది. అంటే భూతకాలంలో జరిగిన ప్రతిబంధాలక మీరు రాకుండా చూసుకోండి. ప్యాస్టీ ప్యాస్ట్ ప్యాస్టీ ఆల్రెడీ లివింగ్ ది ప్రజెంట్ దట్ ఈస్ గోవింద సేస్ గోవింద సేస్ ప్యాస్టీ ప్యాస్ట్ ఆల్రెడీ
మీరు ప్యాస్ట్ని మర్చిపోరనుకోండి. ఆ గల జరిగిపోయిన సంఘటన జ్ఞాపకం వచ్చి మీకు దాని భూత ప్రతిబంధ భూతకాల ప్రతిబంధకాలు అంటారు. ఏమంటారు? భూతకాల ప్రతిబంధకాలు. అంటే జరిగిపోయిన గొడవ మీరు జ్ఞాపకం చేంజ్ చేస్తే మీరు జపాన్ సరిగొట్టేస్తే మీకు అందులో సైతాన్ని గొడవలు అన్ని మీరు జపాన్ సరిగొట్టేస్తే జ్ఞానాన్ని సరిగొట్టేస్తుంది, సాధన సరిగొట్టేస్తుంది. మీ వర్తమాన కాలంలో మీరు సజీవంగా జీవించాలంటే భూతకాల ప్రతిబింధకాలు ప్రతిబంధకాలు రాకుండా చూసుకోవాలి. ఫైనల్ ది ఫాస్ట్ ఆల్వేజ్ రీమింగ్ ది ప్రెషర్ గోవింద సేస్
చూసినప్పుడు వాడి శరీరము వాడి మనస్సు గుణాలు చూడకండి. మీ లోపల ఎవడైతే ఉన్నాడో అంతర్యామిగా అక్కడ కూడా వాడే అంతర్యామిగా ఉన్నాడు. భగవంతుడు అంతర్యామిగా లేకుండా మానవ శరీరం కానీ జంతు శరీరం కానీ రాదు. అంటే ఎవడైతే తను చూసుకుని మీకు అర్థమవుతున్న అందరిలోనే తల్లి చూసుకుంటున్నాడు వాడు మీ అదనైన చూపుడు కలవాడు. అది ఏ చూపుడు గలవాడు? నిజమైన చూపుడు గలవాడు. తనలో తాను తను తాను చూసుకున్నవాడే అందరిలోని తను చూసుకోగలడు. వాడు నిజమైన చూపుడు గలవాడు. వాడికి ఏదైనా చెడ్డ గుణాలున్నా చెడ్డ గుణాలు ఆడు కాదు, తెచ్చిపెట్టుకున్నాడు అంతే. ఆ గుణాలు ఆడు కాదు. మీకు అర్థమవుతుందో? ఆడు కూడా ఆ గుణాలు పోగొట్టుకుంటే అంతర్యామిగా ఉన్న గోవిందుడు ఎడిపిడోకి వస్తాడు. అవిడికి నేర్చుకున్నాడు కానీ అది ఆడు కాదు. వాడు ఎవడో సత్పురుషుడు సేవం దొరికింది అనుకున్నాడు, వాడు మాడ మనసు పొందుతాడు. శాంతి శాంతి. ఈ శాంతి ఎప్పుడు జరుగుతుంది? ఆత్మజ్ఞానంలో ఎవడైతే స్థిరపడ్డాడో వాడే ఈ శాంతికి వారసుడవుతాడు. శాంతి శాంతి శాంతి. ఎవరికి ముగింపులేని శాంతిని ఎవడైతే పొందాడో వాడు కళ్ళు మూస్తే సమాధి, కళ్ళు తెరిస్తే సమాధి. బయటకు వెళ్తే సమాధి, లోపలికి వెళ్తే సమాధి. బయట సమాధి, లోపల సమాధి. కళ్ళు తెరిస్తే మనకు చూపిస్తాడు, కళ్ళు మూసుకుంటే వాడు చూసుకుంటాడు. జ్ఞాని ఇలా కళ్ళు తెరిచాడు అనుకోండి, మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఉన్నది మనకు చూపిస్తాడు. కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, వాడు చూసుకుంటూ ఉంటాడు. కళ్ళు మూసుకుంటే వాడు చూసుకుంటూ ఉంటాడు. కళ్ళు తెరిస్తే, కళ్ళు ఎందుకు తెరిస్తాడంటే మనకు అది చూపించటం. కళ్ళు మూస్తే చూపిస్తాడు, కళ్ళు తెరిస్తే చూపిస్తాడు. వాడే మహాజ్ఞాని, వాడే మహాజ్ఞాని. వాడు కళ్ళు ఉర్రంగులో ఉంటాయి, వాడు నాలుక ఉర్రం, వాడు నాలుక ఉర్రంగులో ఉంటుంది, వాడు కళ్ళు ఉర్రంగులో ఉంటాయి.
గోవిందుడు వనమాలు దండ ధరిస్తు వనమాల అంటే హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది, హృదయంలో గోవింద హృదయం లక్ష్మీదేవి ఉంటుంది, దండ వస్తాడు కదా. గోవిందుడు ఎప్పుడు అలంకార క్రియుడు, ఏంటి అలాగే నెలలో వనమాలు ఈ దండలు ఉంటాయి వాడికి. గోవిందుడి యొక్క హృదయం ఎటువంటి వైభవ కలిగి ఉంటుందో ఉంటుంది లక్ష్మీదేవి తెలుస్తుంది. గోవిందుడి మెడ ఎటువంటి ఉందో వాడు ధరించిన దండకి తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది నాకేం తెలుస్తుంది. గోవిందుడి హృదయం ఎంత గొప్పగా ఉంటుందో హృదయంలో కాపురం లక్ష్మీదేవి తెలుస్తుంది. గోవిందుడి మెడ ఎలా ఉంటుందో వాడు ధరించిన దండకి తెలుస్తుంది, కానీ నీకేం తెలుస్తుంది నాకేం తెలుస్తుంది అన్నాడు చైతన్య. నీకేం తెలుస్తుంది నాకేం తెలుస్తుంది, వాడి నెల యొక్క వైభవం వాడు ధరించే మాలలకు తెలుస్తుంది, వాడి హృదయం యొక్క వైభవం ఆ హృదయంలో నివాసం ఉన్న లక్ష్మీదేవి తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది నాకేం తెలుస్తుంది. జీవలక్షణాలు అంటే జీవలక్షణాలు ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది అని గోవింద 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 తదుపరి ఇచ్చింది ఈ జన్మల తర్వాత కూడా ఆ ఇచ్చిలేడు మటుకు నీ చేతితోటి. ఇప్పుడు వెంటనే నేను మన బలవంతం చేయటా ఇచ్చిలేడు ఆ మోక్షమో జ్ఞానమో శాంతి 1000 జన్మల తర్వాత కూడా నీ చేతితోటి ఇయ్య ఇంచేది నా తాళం చేయి నీ దగ్గర నేను ఎప్పటికైనా నీ చేతి ద్వారానే తరలిస్తాను. మరి నా తాళం చేయి నీ దగ్గర ఉండని అక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్తే పెట్టి ఓపెన్ అవుతుంది. గాంధీ గారి శవం భార్య ఎముకలతో సహా కాలే వరకు అక్కడ నుంచి కబర్లు రాదు, అన్ని జ్ఞాపకాలు వచ్చినాయి. ఒకసారి గాంధీ గారి భార్యకి ఇంత బంగారం తెచ్చి ఇచ్చారు ఆవిడ మెడ్రాసు ఇచ్చే వాళ్ళు వాళ్ళు మామూలుగా దీనికి ఏదో సోషల్ వర్క్ నిమిత్తం ఏమలేదు వాళ్ళు నీకు సొంతంగా ఇచ్చారు వాడుకోమని ఎవరు వాళ్ళు అంటే వాళ్ళు బంగారం వాళ్ళకి ఇచ్చేయమన్నాడు. అంటే ఈ సమిష్టిగా ఏదైనా కార్యక్రమాలు సమిష్టిగా చేసే కార్యక్రమాల నిమిత్తం వాళ్ళు ఇవ్వలేదు నీకు పెరసిన వాళ్ళు ఇచ్చారు డబ్బు అది బంగారం వాళ్ళకి ఇచ్చేయమన్నాడు కార్యకారణంగా. వీడికి ఇష్టం ఇవ్వటం ఇష్టం లేదు అంటే మనవులకు ఏదో చేయిందామని అంతకంటే లేదు మనవలకి ఏదో 2 కాసులు 3 కాసులు పెట్టి చేయండి ఏదో ఉందా ఆవిడకి ఇవ్వటం ఇష్టం లేదు. ఇప్పుడు గాంధీ గారు ఏమన్నారంటే నువ్వు గాంధీ నీకు కస్తూరి బాయని ఇచ్చారా గాంధీ గారి భార్యని ఇచ్చారా అని అడిగాడు. నాకెవడిస్తాడండి గాంధీ గారి భార్య అని గాంధీ గారి భార్య అని ఇచ్చాడు కాబట్టి గాంధీ గారు చెప్పినారు కాబట్టి ఇచ్చాడు ఇచ్చేసింది ఎన్ని జ్ఞాపకం వచ్చి ఏడ్చాడు గాంధీ. ఇప్పుడు శవం ఎముకలతో సహా ఖాళీ వరకు కథలు కానీ నీకు ఇచ్చారనుకో నీకు ఇచ్చే నాకు అర్థం లేదు కానీ గాంధీ గారి భార్య నీకు ఇచ్చారా కస్తి నిన్ను చూసి ఇచ్చారా అప్పుడు ఒప్పుకుంది గాంధీ గారి భార్యని ఇచ్చారు నాన్ను చూసి ఎవరు ఇస్తారు అప్పుడు గాంధీ గారు చెప్తున్నారు కాబట్టి ఇచ్చారు. ఇంకేంటి వాడు ఒక సమిష్టికి ఇవ్వలేదు పర్సనల్గా ఇచ్చారు కాబట్టి ఇచ్చారు అది కస్తూర్బా. అంటే ఆ బాడీ పూర్తిగా ఎముకలతో సహా తగలబడే వరకు ఆయన ప్రశాంతంగా కూర్చున్నాడు అవన్నీ జ్ఞాపకాలు వచ్చినాయి. ఒక రాత్రి కాడ దేశం కాదు దేశంలో ఆమెను బయటికి గెంతేసి తలిపేసుకోవటం నేను హిమాలయ పర్వతాలు అంత తప్పు చేశాను అన్నాడు. దాని మామూలు తప్పు కదండి హిమాలయ పర్వతం ఎంత పెద్దది ఉంటుందో అంత తప్పు చేశాను ఇది కట్టుకున్నామనేది బాడీగా దేశం కానీ దేశం వచ్చిందా కూడా నా కోసం వచ్చిందనేటువంటి ఎరుపు లేకుండా పొరపాటుగా నేను ప్రవర్తించాను. అది మామూలు తప్పు కాదు, హిమాలయ పర్వతం ఎంత పెద్దది అంత తప్పు చేశాను. హిమాలయం బ్లండర్. ఇప్పుడు ఇంతకీ ఈ గొడవలు గాంధీ గారి కోసం చెప్పడం లేదు. గాంధీ గారు పొమ్మన్న భార్య ఎలా అంత పెట్టుకుందో, ఒకవేళ భగవంతుడు మనం పట్టించుకోకపోయినా భగవంతుడి పాదాలు మనం వేసుకోవచ్చు. ఒకవేళ కోరికలు మన కోరికలు నెరవేర్చాలనుకోండి దేవుడు, ఆ కోరికలు నెరవేర్చకపోవడానికి కారణం ఒకటి ఉంటుంది. ఆ కారణం ఆయనకి తెలుసు కానీ మనకు తెలియదు. మీకు తెలుస్తుందా? ఎందుకు నెరవేర్చే వాళ్ళకి ఎందుకు నెరవేరుస్తున్నాడో తెలియదు. కోరికలు నెరవేరకుండా కొంతమందికి ఆపు చేస్తాడు, ఆ ఎందుకు ఆపు చేస్తున్నాడో తెలియదు. ఇంకేది మనకంటే దేవుడు మనకంటే తెలియని వాడు, మనకంటే ఎక్కువ ముందు చూపు గలవాడు. మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ దేవుడికి తెలుసు అంటే మనం శరణాగతి చేయటం మంచిది. శరణాగతి చేయటం లాభం ఏంటంటే శాంతి కలుగుతుంది, దొంగ నేను బయటకు పోతుంది. మనకు తెలియకుండా రాలిపోతుంది, దొంగలని మనకు తెలియకుండా రాలిపోతుంది. ఇంకో 5 నిమిషాలు ముగిస్తున్నాం, 5 ఇంటికి కూడా కార్యక్రమం ఉంది. అంటే నీకు రోగం ఉందని చెప్పు, వైద్యుడు అవసరం. రోగం ఉందని చెప్పు, వైద్యుడు అవసరం. అదేవిధంగా నువ్వు అజ్ఞానంలో, అహంకారంలో, అవిద్యలో కాలిపోతున్నంతకాలం నీకు గురు అవసరం. రోగం ఉందని చెప్పు, వైద్యుడు అవసరమే. అజ్ఞానంలో, అవిద్యలో, అహంకారంలో నువ్వు ఎంతకాలం అయితే కాలిపోతున్నావు అశాంతిలో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. శారీరకమైన బాధ కంటే మానసికం మన అశాంతి భరించడం కష్టం. మన శరీరానికి వచ్చే బాధ భరించడం కదా, కానీ మనసుకు వచ్చే ఆ వేదన, ఆ మనసుకు వచ్చే అశాంతి భరించడం చాలా కష్టం. అంచనకు ఏమంటున్నారంటే నీకు రోగం ఉన్నంత కాలం వైద్యుడు అవసరం. అదే నువ్వు అజ్ఞానంలో, అవిద్యలో నువ్వు ఎంతకాలం అయితే కాలిపోతున్నావు, నీ ఇంద్రియాలు, నీ మనస్సు, అవిద్య అనేది పెద్ద అడవిది, ఇది ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో ఎంతకాలం పడి నువ్వు కాలిపోతున్నావు, అంతకాలం నీ గురు అవసరం గైడ్ చేయటం. రాముణ్ణి సీతని ఐక్యం చేయడానికి గురువు పాత్ర ఆంజనేయ స్వామి నిర్వర్తించాడు. సీతని రాముణ్ణి ఎవరు ఐక్యం చేశారు? ఎవరు ఐక్యం చేశారు? ఆంజనేయ స్వామి ఐక్యం చేశారు. అక్కడ ఆంజనేయ స్వామి గురువు. ఆంజనేయ స్వామి అలాగే జీవుణ్ణి బ్రహ్మమని, ఈ జీవుణ్ణి జీవాత్మని పరమాత్మని ఐక్యం చేసేవాడే గురువు. ఆ గైడ్ చేసి లోపల నుంచి గైడెన్స్ ఇచ్చేవాడే ఆ గురువు. అంటే అక్కడ సీత జీవుడు, రాముడు దేవుడు, మధ్యన గురువు ఎవరు? స్వామి వారు, ఆంజనేయ స్వామి వారు మాడుచు. అంటే నీకు నీకున్న భక్తి నిజమైతే ఇక్కడ లోపల ఈశ్వరుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, మన యజమాని ఇక్కడ ఉన్నాడు. మన యజమాని మనం ఇక్కడి నుంచే కంట్రోల్ చేయాలి. టీవీని దూరానికి చెప్పుడే నొక్కేసి కంట్రోల్ చేస్తున్నారు. ఆ దూరానికి అనేది పిన్ నొక్కితే అక్కడి నుంచి అది కంట్రోల్ అవుతూ ఉంటుంది. అదే నీ దేవుడు నేను కంట్రోల్ చేసేవాడు, వైకుంఠంలో ఎక్కడ ఉన్నాడు, ఇలా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉండాలి, నీ శరీరం ఎక్కడ ఉండాలి. ఒకసారి మనం చాలా జాగ్రత్తగా ఉందనుకుంటాం, కానీ మాట పొరపాటు వచ్చేస్తుంది. మనం చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడాలనుకుంటాం, కానీ ఒకసారి మనకి పొరపాటు మాట వచ్చేస్తుంది. ఆ పొరపాటు మాట నీ నోటంతా రావటానికి ఏదో ఆ భగవంతుని చదువు కక్కిస్తాడు, అది కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉండాలని ఒకసారి పొరపాటు మాట్లాడితే పోయి స్లిప్ అవుతాయి, జారిపోవటం అంటారు. దాన్ని ఏమంటారు? జారిపోవటం అంటారు. ఇవన్నీ కంట్రోల్ ఎక్కడున్నాడు? ఎక్కడ ఉన్నాడు. నీ శరీరం ఎక్కడ ఉండాలి? నీ మనస్సు ఎక్కడ ఉండాలి? ఏ రోజు నువ్వు చనిపోవాలి? నీ దేహ ప్రారంభాన్ని బట్టి ఏ రోజు నువ్వు చనిపోవాలి? ఏ రోజున సంపద రావాలి? ఏ రోజున ఆపద రావాలి? సంపదలు కొన్ని అనుభవాలు నేర్పుతాయి, ఆపదలు కూడా కొన్ని అనుభవాలు నేర్పుతాయి, కష్టాలు కూడా కొన్ని అనుభవాలు నేర్పుతాయి. కొన్ని కష్టాలు అనుభవాలు నేర్పుతాయి. మనం సుఖంలో ఉన్న కంటే, సుఖంలో ఉన్నప్పుడు కంటే దుఃఖంలో ఉన్నప్పుడు ఎప్పుడు దేవుడు ఎక్కువ జ్ఞాపకం వస్తాడు. జ్ఞాపకం పెట్టుకోండి, మనం సుఖాలుగా ఉన్నప్పుడు కంటే దుఃఖంలో ఉన్నప్పుడే భగవంతుడు ఎక్కువ జ్ఞాపకం వస్తాడు. నీకు దుఃఖంలో నీకు దారిద్ర్యం ఎప్పుడో వచ్చింది అనుకోండి, మీకు పావర్టీ వచ్చింది అనుకోండి, దానికి కూడా ఈశ్వరుడు ఎందుకు పెట్టాడు ఆ పావర్టీలో ఉంచుతాడు మిమ్మల్ని. బీమారంలో షావుకారి గారు నేను 40 ఆయన సైకిల్ మీద తిరిగి బిస్కెట్లు అమ్ముకునేవాడు. ప్యాచీ పడితే సైకిల్కి ఏదైనా ప్యాచీ పడితే ఆ రోజున డబ్బులు ఇవ్వలేక రేపు ఇస్తాను కూడా సైకిల్ షాపు. ఆడు ఇప్పుడు సంవత్సరానికి కాకినాడలో 40 లక్షల బాణ ధర్మాలు చేస్తున్నాడు. ఇది భీమవరం ఉన్న పరిస్థితి, ఇది కాకినాడలో ఉన్న పరిస్థితి. రెండు ఇడ్లీలు పొద్దున్నే రెండు ఇడ్లీ తిని ఒక కాఫీ తాగలేక ఒక ఇడ్లీ తిని ఒక కాఫీ తాగలేను, రెండు ఇడ్లీ తింటానికి డబ్బులే. ఆ దేహాన్ని భగవంతుడప్పుడు అలా పెట్టాడు, ఇక్కడ ఇలా పెట్టాడు. అది ఎందుకు ఎలా ఆడిస్తున్నాడు ఈ జీవకోటిని ఎలా ఆడిస్తున్నాడో తెలియదు. అంటే నా మీద నీకు ప్రేమ ఉందని ఎంత దూరం వచ్చాను, అది అన్నాడు 1000 జన్మల తర్వాత కూడా నువ్వే నన్ను ఉద్ధరించు, నేను తొందరపడటం లేదు. నువ్వు లవరవే, క్రూయల్ లవర్ అన్నాడు. నువ్వు లవరవే కానీ క్రూయల్ లవర్ అంటే ప్రేమిస్తున్నానని ఆదరిస్తామని ఇక్కడికి వచ్చాను. అడు చూస్తానండి, ఇడి చూస్తానండి, వచ్చినట్టు గుర్తించడానికి యువర్ లవర్ నో డౌట్ బట్ యువర్ క్రూయల్ లవర్. మరి లవ్లో కూడా క్రూయాలిటీ కనిపిస్తుంది. అలాగండి, మీకు లవ్ లేదని చెప్పడానికి యువర్ లవర్ బట్ యువర్ క్రూయల్ లవర్. ఆదరణలో ఏమి లేదు, మాట్లాడటానికి ఎక్కడ ఎంత దూరానికి వచ్చాను, మాట్లాడితే ఏంటి అంటే వాడి హృదయంలో ఏదో అజ్ఞానాన్ని కెలుకుతున్నాడు. మీకు అర్థమవుతుంది, ఎక్కడో ఉంటుంది వాళ్ళు చేసే పని, మీకు చెప్పాను కదా లోపల ఎక్కడో ఉంటుంది, బయటికి ఏం కనిపించదు వాళ్ళు చేసే పని లోపల అన్స్ట్రీమండానికి ఏమండదు. మీ కళ్ళకు కనపడదు, చెవులకి వినపడదు, అన్స్ట్రీమండానికి ఏడదు, మీ చెవులకి వినపడదు, కళ్ళకు కనపడదు, కానీ పని ఎక్కడో జరుగుతుంది. ఆ పని ఏం జరుగుతుందో మీకు రిజల్ట్ వచ్చే వరకు తెలియదు. రిజల్ట్ ఇచ్చాక తెలుస్తుంది. అనవసరంగా గురువుని తిట్టిపోసుకున్నాం, ఇక్కడికి తీసుకురావడానికి మనం తిట్లు భరించాలి. గురువు భరించకపోతే ఎవడ భరించగలడు. ఒకసారి గురువు మన చేత్తాడు గురువుకి విషయం ఇస్తే ఆయన చేత్తాడు పాయసం ఇస్తాడు. అయితే ఈవేళ మనం అది ఎవరో చెప్పారని చెప్పాను కదా, సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడు యొక్క అంశి వాళ్ళు జన్మించాడు రమణ స్వామి. కొంతమంది జ్ఞాని అనుకుంటున్నారు, కొంతమంది యోగి అనుకుంటున్నారు, కొంతమంది బ్రాహ్మీ స్థితి పొందాడు అనుకుంటున్నారు. కానీ ఈ లోకంలో ఈ సృష్టిలో ఎవరికి ఇద్దరికి ముగ్గురికి తప్పించాలని సుబ్రహ్మణ్య స్వామి అవతారం అని తెలియదు అన్నాడు. ఎవరు చూసినట్టు అనుకో, ఎవరు చూసినట్టు వాళ్ళు అనుకుంటున్నారు, బట్ ఇది మేనిఫెస్టేషన్ ఆఫ్ లార్డ్ మురుగా. కానీ ఆ విషయం ఇద్దరు ముద్దరి కంటే తెలియదు. ఏదో ఆయన దగ్గర కూర్చుంటే శాంతి వస్తుంది అనుకుంటున్నారు, లేదా ఆయనతో మనం మాట్లాడితే జ్ఞానం వస్తుంది అంటున్నారు, లేదా మన అజ్ఞానం అనే అడవికి నిప్పు పెడతాడు అనుకుంటున్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు. ఆయన ప్రజెన్స్లో మనం ఏదో బ్లిస్ ఫీల్ అవ్వచ్చు అనుకుని రకరకాలుగా అనుకుంటున్నారు. కొంతమంది యోగి అనుకుంటున్నారు, కొంతమంది జ్ఞానం అనుకుంటున్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు. ఆయన సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి భూమి మీదకి వచ్చి నడుస్తున్నాడని నడగడుతున్నాడని సంగతి ఇద్దరి ముగ్గురికి తప్పించి తెలియదు. ఈ పూర రమణ మహర్షి గారికి పూర జన్మలు గడవ, రాబోయే జన్మలు కూడా వద్దా గొడవలు, అలా టైం వేస్ట్ చేసుకోవద్దు అంటారు. అన్ని అబద్ధాలు, జన్మలన్నీ అబద్ధాలు. ఆయన అన్నాడు రమణ మహర్షి గారు, నీకు స్వప్నంలో వచ్చి గొడవలు అన్నీ నిజమే, అన్నీ నిజమే, అన్నీ నిజమే. ఎప్పుడు వరకు మెలకు వచ్చేవారు, మెలకు వచ్చాక తెలుస్తుంది ఇన్ని అబద్ధాలని అనుకోలేదు. అలాగే మీ హృదయంలో జ్ఞానం కలిగాక ఈ జన్మలు, ఈ అత్తిడి, అత్తిడిలో పుట్టడం, అత్తిడిలో పెరగటం, అత్తిడిలో చనిపోవటం, ఇది భారతదేశం, అది అమెరికా అని ఇంకోటి, ఈ జన్మలు, ఈ కష్టాలు, లేకపోతే మీరు పొందిన లాభాలు, మీరు పొందిన నష్టాలు, మీకు హృదయంలో జ్ఞానోదయం అయిన తర్వాత ఈ జన్మలు, మీరు ఎత్తిన జన్మలు, మీరు పుట్టిన మీరు చనిపోయిన ఆ శరీరాలతో చనిపోయిన చావులు, పుట్టుకలు, చావులు, ఈ సంసారాలు, ఈ జన్మ, ఈ వేలాది సంవత్సరాల్లో మీరు ఈ సంసారం కంటే మనుషులు అబ్బాయి ఏమీ లేదే ఉందని ఎంత క్షోభపడ్డాము అనిపిస్తుంది. ఇప్పుడు కాదు, ఎక్కడికి మేలుకున్నారు, హృదయంలో మేలుకున్నారు. మనకి స్వప్నంలో రకరకాల స్వప్నాలు వస్తాయి, అవి నిజం అనుకుంటాం. ఎప్పుడు వరకు నీ మెలకు వచ్చేవరకు, అలాగే నీ హృదయంలో మేలుకునే వరకు ఈ జన్మలు, ఈ చావులు, అచ్చులు, ఈ దేవతలు, ఈ లాభాలు, నష్టాలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు, భారాలు, ఇవన్నీ కూడా మీరు నిజం కింద అనుకుని బాగు, మీరు నిజమ అవి నిజమన నిజమనుకుని భరించలేకపోతున్నారు బాగు. అది జ్ఞానం కలిగాక తెలిస్తే ఏమీ లేని దానికి ఎంత బాధపడ్డారు, ఏమీ లేదు ఆలోచన చూస్తే ఏమీ లేదు, ఎంత క్షోభ పడ్డారంటారు. ఎప్పుడు ఇప్పుడు తెలియదు మెలకు వచ్చారు, ఇందులోకి జ్ఞానం లేదు.
అరుణాచల శివ అరుణాచలం. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచలం. భగవాను కొంతమంది మీరు స్నానం చేశారు, భోజనం చేశారు అనుకున్నాడు, ఇంకో కొంతమంది వీడికి చూసి వీడుకున్నవాడు మాట్లాడేవాడు, కానీ మాట్లాడకపోతే వీళ్ళకి ముట్టుకే ముట్టాలనిపిస్తుంది, ఆయన పలకరిస్తున్నారు మళ్ళీ. ఇవన్నీ లోపలగా ఏదో వాసనలు కలపడానికి వాడు చేసిన ప్రక్రియను మనకు తెలియదు. వాడు అంటాడు, వాడు అరే క్వీయర్ లవర్ అంటాడు, యువర్ ఎ లవర్ బట్ క్వీయర్ లవర్. ఒకరితోటి మాట్లాడు, ఇంకోటితో మాట్లాడితే వాళ్ళు కోపం వచ్చేస్తుంది, వాళ్ళు కోపం రావాలని, వాళ్ళకి ఎంత కోపం ఉంది, వాళ్ళ నిద్రను చూపించడానికి ఇటువంటి సన్నివేశాలు ఆయన కామాలని సృష్టి చేసేవాడు. ఒకసారి దగ్గరగా కూర్చున్న వాళ్ళని చూసేవాడు కదా, అచ్చవరు కూర్చున్న వాళ్ళు చూసేవాడు, వాళ్ళంటూ చూసి వాళ్ళని పిలిచేవాడు, భోజనం చేశారు, స్నానం చేసే ఎదురుకుండా కూర్చున్న వాళ్ళకి ఒళ్ళు మండిపోవచ్చు, వాళ్ళకి ఒళ్ళు మండిపోవాలని ఈ పనులను ఆయన చేసేవాడు. ఆ మంట అంతా బయటకు వచ్చేవారు. ఒకసారి చివరి కూర్చున్న కేక్ పీల్చి వాళ్ళు మర్యాద చేసేవాడు, ఎదురుకుండా కూర్చున్న వాళ్ళు వదిలేసేవాడు. దీనికి అంతవరకు ఏదో కారణం ఉంటుంది, మనకు తెలియదు ఆ కారణం, మనకు తెలియదు ఎక్కడికో మనం మేల్కొల్పడానికి చేస్తున్నటువంటి పని. ఆ మేల్కొల్పడానికి ఏ అడ్డు వస్తున్నాయో అడ్డులు అడ్డంకులు తెలియటానికి చేసిందే కారణం. అంచేత ఆయన కోపము కూడా ఆయన అనుగ్రహం అని గుర్తించిన వాడు ధన్యులు. మనం ఏదో మన కోరికలు నెరవేరినప్పుడు వచ్చే శాంతి కానీ శాంతి అంటారు. ఇట్ పాసెస్ అవర్ అండర్స్టాండింగ్. ఇట్ ఈస్ బియాండ్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ అబౌవ్ అండర్స్టాండింగ్. మీరు ఎప్పుడైనా కోరికలు నెరవేరినప్పుడు శాంతి కలుగుతుంది, అటువంటి శాంతి కాదు. ఇట్ ఈజ్ ఇండిపెండెంట్, నాట్ డిపెండెంట్. ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ప్లీజ్, నాట్ డిపెండెంట్ ప్లీజ్. మీకు ఏదో కోరికలు నెరవేరే వచ్చినప్పుడు సంతోషం కాదు. ఇట్ ఈజ్ బియాండ్ అండర్స్టాండింగ్, ఇట్ ఈజ్ అబౌవ్ అండర్స్టాండింగ్. ఇట్ ఈజ్ బియాండ్ యువర్ ఇంటలెక్ట్. దట్ పీస్ ఈజ్ నాట్ ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ ఇంటలెక్ట్. మురుగా 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 హరో హర 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 మురుగా 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 ఓ మురుగా ఓ మురుగా షణ్ముఖ 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 సుబ్రహ్మణ్య 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 దేవసేనాపతి 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 మయూరవాహన మయూరవాహన మర్రి మయూరవాహన వేలాయిగా 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 ఓ శాంతి శాంతి శాంతి. మీరందరూ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు స్వామి దర్శనం చేసుకోండి.